ఏమేనా? ఆత్మబంధువులారా,
భగవద్గీతలో ఒక శ్లోకం చదివి వివేక చూడమణిలో కొన్ని విషయాలు మీకు వివరించటం జరుగుతుంది. అంటే భక్తుడి లక్షణాలు కొన్ని చెప్పుకుందాం. గీతాభవనంలో మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం విజేత గీత ఒక శ్లోకమైనా కనీసం ముందు ముచ్చట చేసుకుని, ముచ్చటించుకుని ఒక శ్లోకం గురించి తర్వాత మనం మిగతా విషయాల్లోకి వెళదాం. అనపేక్ష సుచిర్ దక్ష ఉదాసీనో గత వ్యధ సర్వ ఆరంభ పరిత్యాగి ఏ మద్భక్త సహ మే ప్రియ. భక్తుడి లక్షణాలు పరమేశ్వరుడు చెప్తున్నాడు. మీరు ఎలా ఉంటే నాకు ఎక్కువ ఇష్టపడతాను, మిమ్మల్ని చూసి నేను ఇష్టపడాలంటే మీరు ఎలా ఉండాలో స్వామివారు భగవంతుడు వాసుదేవ స్వామి భగవంతుడు మనకి గీతలో చెప్తున్నాడు. అంటే నేను మీరు ఈ పద్ధతిగా ఉంటే మిమ్మల్ని చూసి నేను ఇష్టపడతాను, మీ పట్ల నాకు ప్రేమ కలుగుతుంది, అనుగ్రహం కలుగుతుంది. అనపేక్ష అంటే అపేక్ష లేకుండా ఉండటం, అంటే కోరిక లేకుండా ఉండటం. అంటే మనం చేసే పని ఏదో ప్రశాంతంగా నిర్మలంగా చెయ్యాలి, దాని ఫలాన్ని ఎదురు చూసినట్టు ఉండకూడదు. మనం కొంతమంది ప్రతిదీ ఎదురు చూసినట్టు ఉంటుంది, అలా ఎదురు చూసినట్టు ఉండకూడదు. మంచి పని చెయ్యాలి, చేసి మర్చిపోవాలి. అపేక్ష ఉండకూడదు, ఆ కోరిక ఉండకూడదు. కోరిక లేకుండా జీవించండి, వచ్చే ఫలం రావచ్చు. మీ కోరిక లేకుండా వచ్చే ఫలం మిమ్మల్ని బంధించదు. ఒక ఫలాన్ని కోరుకుంటే అది బంధిస్తుంది మీకు. కోరిక లేకుండా మీకు ఏదైనా వస్తే ఆ ఫలం మిమ్మల్ని బంధించదు. అనపేక్ష అపేక్ష లేకుండా ఉండండి, అంటే కోరిక లేకుండా ఉండండి. అంటే కోరిక వల్ల దుఃఖం వస్తుంది. అంటే మీరు కోరుకోకుండా మీకు ఏదైనా వస్తే దానివల్ల మీకు బంధ కారణం కాదు, దుఃఖ కారణం కాదు. కోరుకోకుండా వస్తే, కోరి తెచ్చుకుంటే మటుకే దుఃఖ కారణం అవుతుంది, బంధ కారణం అవుతుంది. శుచికి శుచిగా ఉండాలి. భక్తుల లక్షణం ఏంటంటే ఎప్పుడూ చీముడు ముక్కేసుకుని ఉండకూడదు, శుచిగా ఉండాలి. కొంతమంది మొక్కలు చూస్తుంటే ఎప్పుడు చూసినా అప్పుడే జేబులో ఏదైనా పోగొట్టుకున్నట్టుగా ఉంటారు. కొంతమంది మొక్కలు ఎప్పుడు చూసి అప్పుడే జేబులో మన జేబులో బంగారమో డబ్బు ఏదైనా పోగొట్టుకున్నాం అనుకోండి, వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో, కొంత 24 గంటల వాళ్ళ ముఖం అలాగే ఉంటుంది. ఎప్పుడే ఏదైనా పోగొట్టుకున్నారు, ఇప్పుడు ఏదైనా పోగొట్టుకున్నారా అనిపిస్తుంది. ఎప్పుడు ఆముదం పుచ్చుకుని ముఖంలాగా ఊసూరుమంటా ఉంటా ఉంటారు. అలా ఉండకూడదు. మీరు శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి, ప్రకాశవంతంగా ఉండాలి అని. అంటే అలా శుచి అంటే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పాడు, కొంతమందికి ఇతరుల దోషాలు చూడటమే అలవాటు పడతా ఉంటారట. ఇతరులు వాళ్ళ దోషాలు వాళ్ళు చూసుకోరు, వాళ్ళ మనస్సును అంతర్ముఖం చేసుకుని వాళ్ళ దోషాలు ఏమి వాళ్ళు చూసుకోరు, ఇతరుల దోషాలనే చూస్తూ ఉంటారంట. ఆ ఇతరుల దోషాలను చూస్తూ ఉండటం వల్ల వాళ్ళకి అశుచి పెరిగిపోతూ ఉంటుందని, వాళ్ళు శుచి అవ్వరని. వాళ్ళకు 2 నష్టాలట. ఒకటి, కాలం ఖర్చు అయిపోతుంది, వాళ్ళు బాగుపడరు. కొంతమంది వాళ్ళ లోపాల వాళ్ళు చూసుకోరు, వాళ్ళ మనస్సును అంతర్ముఖం చేసి వాళ్ళ లోపాల వాళ్ళు చూసుకోరు, వాళ్ళ బలహీనత వాళ్ళు చూసుకోరు. 24 గంటలు చచ్చే వరకు ఇతరుల లోపాలు ఇతరుల దోషాలు చూస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు ఏమవుతారంటే, వాళ్ళు శుచి ఎవరు, వాళ్ళ కాలం అంతా పాడైపోతుంది, మరణించాక వాళ్ళకి నరకలోకం మిగులుతున్నారు. అది అంచేది మీరు శుచి అవ్వాలంటే ఎలా ఉండాలి? మన మనస్సు, శరీరము, వాక్కు, అంటే వాక్కులో నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. వాక్కు ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. అంటే మీరు మాట్లాడుతుంటే ఇతరులకి చల్లదనం కలగాలి. మీ వాక్కు ఇతరులకు ఏదైనా దుఃఖం ఉంటే ఆ దుఃఖం తగ్గించడానికి ఉపయోగపడాలి. మనస్సులో, వాక్కులో, చేతలో మీరు దోషం లేకుండా కనుక చూసుకుంటే మీరు శుచివంతులు అవుతారు. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెబుతూ ఉండేవారు, రోజు శరీరానికి స్నానం ఎలా చేసుకుంటున్నారో మీ మనస్సుకు కూడా స్నానం చేయించండి. శరీరానికి ఏమో నీళ్లతోటి చేస్తారు స్నానం, మనస్సుకు ప్రార్థనతోటి చేయండి. భగవంతుని రోజు ప్రార్థించండి. ప్రార్థించేస్తే మీ మనస్సు శుచి అవుతుంది, మీ వాక్కు శుచి అవుతుంది, మీ శరీరం కూడా శుచి అవుతుంది. కొంతమంది మనస్సులో ఒకటి ఉంటుంది, కొంతమందికి నోటితోటి ఒకటి మాట్లాడుతూ ఉంటారు, చేతితోటి మరొకటి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మనస్సుకి మాటకి సంబంధం ఉండదు, మాటకి చేతకి సంబంధం ఉండదు. అంచేత వాళ్ళు వక్రంగా ఉంటారు, వంకరగా ఉంటారు, వాళ్ళకి మటుకు శుచి కలగదు. వాళ్ళు భక్తిలోకి ప్రవేశించలేరు, ప్రవేశించాలనుకున్న వాళ్ళు భక్తి మార్గంలోకి రాలేరు. అంటే మీ మనస్సు, మీ వాక్కు, మీ శరీరము నిదానముగా ఉంటే సరళంగా ఉంటే మీరు శుచివంతులవుతారు. మీ బట్టలను ఎంత శుభ్రంగా ఉంచుకోవాలని, మీ శరీరాన్ని ఎంత శుచిగా ఉంచుకోవాలని చూసుకుంటున్నారో, అలాగే మీ మనస్సును కూడా మీరు శుచిగా ఉంచుకోవాలి. అంటే ఏంటంటే, మీకు బాహ్యంగా ఉన్న స్నేహితులు మీకు చేయలేని ఉపకారం, మీ మనస్సు శుచిగా ఉంటే మీ మనస్సు మీకు ఎంతో ఉపకారం చేసి పెడుతుంది. అది మీ మనస్సు శుచిగా ఉంటే ఇతర మీకు బాహ్యంగా ఉన్న వందలాది మంది స్నేహితులు మీకు చేయలేని ఉపకారం, మీ మనస్సే మీకు ఉపకారం చేసి పెడుతుంది, మీ మనస్సే మీకు జ్ఞానాన్ని సంపాదించి పెడుతుంది, మీ మనస్సే మిమ్మల్ని సుఖపెడుతుంది. ఎంచేత మీ మనస్సు మీకు స్వాధీనంలోకి వచ్చే కొద్దీ మీకు సుఖం తెలుస్తుంది, మీకు జ్ఞానం కలగజేస్తున్నది. అంచేత మీ మనస్సును మీరు బాగు చేసుకోవాలి. మీ మనస్సు ఎప్పుడు మీకు బాగవుతుంది, శుచిగా ఉంటే మీ మనస్సు బాగుపడుతుంది. అనదక్ష, అది మీరు ఏదైనా పని చేసినప్పుడు సమర్థవంతంగా చేయాలి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన నేర్పు కనపడాలి, అంటే భక్తుడి యొక్క లక్షణం ఆ పనిలో కనపడాలి. మీరు వంట చేయండి, లేదా మరొక పని చేయండి, అంటే పనిలో దేవుణ్ణి చూడాలి. పనిలో దేవుణ్ణి చూస్తూ ఆ పనిలో కనుక మీ సమర్థత చూపించాలి. ఎవడైతే వాడు చేసే పనిలో నేర్పు, ఆ యుక్తి, సమర్థత చూపించాలి, వాడు దక్షుడు. అటువంటి భక్తుడంటే నాకు ఇష్టం, వాడంటే నాకు ప్రియుడు అని స్వామివారు చెబుతున్నారు. దక్ష సూచి దక్ష అంటే మీరు ఎలా ఉండాలి, మీరు చేసే పని సమగ్రంగా ఉండాలి. ఆ పనిలో దేవుణ్ణి చూడాలి, మీరు ఆ పనిలో మీరు దేవుణ్ణి చూడాలి. అంటే మీరు ఏ పని చేసినప్పటికీ దేవుడికి ఆపర చేసి నైవేద్యంగా, మీరు ఏ పని చేసినప్పటికీ అది నైవేద్యంగా ఉండాలి. పరమేశ్వరుడికి అర్పించి చేయాలి, నైవేద్యంగా చేయాలి. అంటే నేను చేస్తున్నాననే భావన కాకుండా పరమేశ్వరుడు చేతు, పరమేశ్వరుడే మన ఈ శరీరాన్ని ఉపయోగించుకుని ఈ పని చేశాడనేటువంటి భావన ఉండాలి, నేర్పు ఉండాలి, స్కిల్ ఉండాలి. ఏదైనా పని చేస్తే సమగ్రత వారికి వారే చాటి అన్నట్టుగా ఉండాలి, అది ఎక్సలెన్స్ ఉండాలి. అది అంటే ప్రొఫిషియన్సీ ఒకటే కాదు, ఎఫిషియన్సీ కూడా ఉండాలి అని స్వామివారు చెబుతున్నారు. ఉరికే ఒట్టి మాటలే కాదు, మాటకి తదనుగుణమైనటువంటి పనిలో నేర్పు కూడా ఉండాలి. అసమర్థత పనికి రాదు, సమర్థత అవసరం, ఎఫిషియన్సీ కూడా అవసరం. జీవితంలో సమర్థత రాకపోతే మీరు సమగ్రంగా అభివృద్ధి పొందలేరు. ఉదాసీన, ఉదాసీన అంటే పక్షపాతంగా ఉండకూడదు, పక్షపాత రహితంగా ఉండాలి. మీరు ఎవరి పట్ల పక్షపాతం లేకుండా మీరు చేసే పనులు నిష్పక్షపాతంగా ఉండాలి. అంటే శరీరానికి పక్షపాతం వస్తుంది, మనస్సుకి పక్షపాతం వస్తుంది. అంటే శరీరానికి మీరు పక్షపాతం రాకుండా ఎలా చూస్తున్నారో, మనస్సుకి పక్షపాతం రాకుండా అలా చూసుకోవాలి. అంటే మనం అందరినీ సమానంగానే చూసి అందరినీ సమానమైన గౌరవం ఇవ్వాలి, అందరికీ సమానంగానే బోధించాలి, అందరినీ సమానంగానే ప్రేమించాలి. అందుకునే వాళ్ళు అందుకుంటారు, అందుకోలేని వాళ్ళు అందుకోరు, అది వారికి సంబంధించిన విషయం, అది మనకు సంబంధించిన విషయం కాదు. మనం మటుకి పక్షపాతం లేకుండా చూసుకోవాలి. అంటే ఎవడైతే పక్షపాతం లేకుండా జీవిస్తున్నాడో, ఎవడైతే అటు ఇటు ఉరుకుపోకుండా జీవిస్తున్నాడో, ఎటు ఒకటి ప్రతిదానికి వాళ్ళ మనస్సు, ప్రతి చిన్న విషయానికి, ప్రతి సంఘటనకి వాళ్ళ మనస్సు ఎటు ఒకటి ఉరుగుపోతుంది. నిదానంగా ఆలోచించలేరు, క్రమంగా ఆలోచించలేరు, వంకర వంకరగా ఆలోచిస్తారు. అటువంటిది పనికిరాదు, అది భక్తుడి లక్షణం కాదు. అంటే మీరు పక్షపాతం లేకుండా కనుక జీవిస్తున్నట్టయితే, అంటే బంగారం అమ్మేవాడు దాన్ని జాగ్రత్తగా ఎలా తోస్తాడో, మీ బుద్ధిని కూడా అంత జాగ్రత్తగా, అంత బ్యాలెన్స్డ్గా కనుక మీరు చూసుకుంటే మీరు భక్తులు అవుతారు. నా స్వరూపం మీకు తెలుస్తుంది, అంటే నేను మీరు హృదయంలో ఉన్నాను, ఈ గుణాలు మీరు అలవర్చుకుంటే మీకు నేను వ్యక్తమవుతాను. గతవ్యధ, గతవ్యధ అంటే ప్రతిదానికి కొంతమందికి బెంగ పెట్టుకునే అలవాటు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి బెంగ పెట్టుకుంటారు, జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటారు. జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకోవద్దు, ఏమీ లేదు, చేతిలో ఉన్న కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. జరిగిపోయిన గొడవలు తలపెట్టుకోవటం వల్ల మీకేం కలిసి రాదు. ఈ జరగబోయే గొడవలు ఊహించుకోవటం వల్ల మీ గాల్లో మేళ్ళ కట్టుకోవద్దు. అంటే జరగబోయే అస్తమానే భవిష్యత్తు గొడవలు ఊహించుకోవద్దు. అంటే మీరు అస్తమానే భవిష్యత్తు గురించి ఆలోచించకండి, జరిగిపోయిన గొడవల గురించి బెంగ పెట్టుకోవద్దు, జరిగిపోయిన గొడవలు అస్తమానే తలపెట్టుకోవద్దు. అంటే మీ జీవితంలో ఏం జరుగుతుందో అంతా భగవంతుడికి తెలుస్తూనే ఉంటుంది. భగవంతుడికి తెలియకుండా ఏది జరగదు. భగవంతుడు సర్వవ్యాపి మాత్రమే కాదు, సర్వజ్ఞుడు కూడాను, అంతటా వ్యాపించి ఉన్నాడు భగవంతుడు. అంతటా వ్యాపించి ఉన్నాడు, నశింపు లేకుండా ఉన్నాడు. ఈశ్వరుడు కృష్ణుడు గీతలు ఏమని చెప్పాడు, ఈ చావులకి ఈ పుట్టుకలకి ఏంటిలే, నువ్వు ఆత్మవు, ఆ ఆత్మకు చావు లేదు, ఆ ఆత్మకు పుట్టుక లేదు, అది అంతటా వ్యాపించి ఉంది, దాన్ని ఎవరూ చంపలేరు, దాన్ని ఎవరో కాల్చలేరు, దాన్ని ఎవరో కప్పెట్టలేరు, దానికి నాశనము లేదు. అంతటా వ్యాపించున్న వస్తువు, దానికి నాశనము లేని వస్తువు అది. అది ఎవరో అనుకుంటున్నామో అది నీవే, అది నీ, అది నీవన్న సంగతి నీకు తెలిస్తే అప్పుడు నీకు మోక్ష సుఖం కలుగుతుంది, మోక్షశాంతి కలుగుతుంది. ఆత్మ, ఆత్మ అంటే ఏదో అనుకోకండి, అంతటా వ్యాపించి ఉంది. దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు. అది జ్ఞానవంతం, శాంతివంతం, జ్ఞానమయం, శాంతిమయం. అది సృష్టి అంతటా వ్యాపించి ఉంది. దాన్ని ఎవరో నాశనం చేయలేరు, దాన్ని తుపాకులు పెట్టి ఎవరో కాల్చలేరు, దాన్ని గోతుల్లో తీసి ఎవరో దాన్ని కప్పెట్టలేరు. నీ శరీరం నశించినా అది దానికి నాశనం ఉండదు. ఆ ఆత్మ ఎవరంటే నీ హృదయంలోనే ఉంది. ఆ ఆత్మ నీకు ఊరికే తెలుస్తుందే. ఆ ఆత్మలో తగిన మూల్యం నువ్వు చెల్లించాలి. అంటే బజార్లో ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కోవాలంటే ఆ వస్తువుకు తగిన ఖరీదు మనం ఇవ్వకపోతే ఆ వస్తువు మన చేతికి ఏ విధంగా అయితే రాదో, నేను చెబుతున్నటువంటి సద్గుణాలు నీకు అలవర్చుకోలేకపోతే ఆత్మని, ఆ చావులేని వస్తువు నీ హృదయంలో ఉన్నా నీకు తెలియబడదు అని స్వామివారు చెబుతున్నారు. వాసుదేవ స్వామి వారు ఏమి చెబుతున్నారంటే, ఈ గుణాలు నీకు లేవు, నీ హృదయంలో అంతటా వ్యాపించిన వస్తువు నీ హృదయంలో కూడా ఉంది. పైగా దానికి నాశనము లేదు, ముసరతనము లేదు, చావు లేదు, పుట్టుక లేదు. కానీ ఆ వస్తువు నీ హృదయంలో ఉందన్న సంగతి కూడా నీ గుర్తింపు లేదు. పెద్దలు చెప్పినా నువ్వు ఆలకిస్తున్నప్పటికీ దానికి తగినటువంటి శ్రద్ధ కూడా నువ్వు పెట్టడం, తెలుసుకోవాలనే కాంక్ష కూడా నీకు కలగటం లేదు. పెద్దలు చెప్పినప్పుడే మీరు విన్నప్పటికీ, భగవంతుడు గురువు చెప్పినప్పటికీ మీరు విన్నప్పటికీ మీకు అది తెలుసుకోవాలనే కాంక్ష మీకు ఎందుకు కలగటం లేదంటే హృదయంలో ఉన్న దోషాల కారణం. అంచేది మీకు ఆ దోషాలు బయటికి రావాలంటే ఈ భగవంతుడు చెప్పినటువంటి సద్గుణాలను కనుక అలవర్చుకుంటే మీకు హృదయంలో ఉన్న దోషాలు బయటకు కక్కుతాయి. గుణం లేకుండా జ్ఞానం కలగదు. అంచేది ఈ సద్గుణాలన్నీ మీరు అలవర్చుకుంటే ఆ ఈశ్వరుడు, హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడు వాడు ఆత్మగా చైతన్యంగా ఉన్నాడు. నీకు ఇప్పుడే ఎక్కడే వాడు వ్యక్తం అవుతాడు. నీకు తగినటువంటి అర్హత లేనివరాని, యోగ్యతలు ఏమైనా వస్తువు తెలియటం లేదు. నీకు తెలియకపోవటం లేదు లేదనుకోకు. వర్తమాన కాలాన్ని ఉపయోగించుకునవు. భూతకాలం కూడా ఒకప్పుడు వర్తమాన కాలమే, భవిష్యత్తు కాలం కూడా ఏదో టైంలో అది వర్తమాన కాలంలోకి వస్తుంది. అంటే నీ చేతిలో ఉన్నది వర్తమాన కాలం. ఆ వర్తమాన కాలాన్ని ఉపయోగించుకుంటే నువ్వు బాగుపడతావు, నువ్వు యోగి అవుతావు. అది అంచేత గత వ్యధ నువ్వు బెంగ పెట్టుకోకు. చిన్న చిన్న విషయాలకి బెంగ పెట్టుకోకు. నిన్ను నువ్వు వస్తమానం బాధ పెట్టుకోకు. కొంతమంది వాళ్ళని వాళ్ళే ఎవరో బాధ పెట్టడం వాళ్ళని వాళ్ళు వాళ్ళే బాధ పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళని వాళ్ళే హింస పెట్టుకుంటూ ఉంటారు. అలా నిన్ను, నువ్వు కూడా జీవుడివే, నువ్వు కూడా ఈశ్వరుడే కంశే. నిన్ను నువ్వు బాధ పెట్టుకుని ప్రతి చిన్న విషయానికి నిన్ను పుణ్యం చేసుకుని నిన్ను బాధ పెట్టుకున్నా దేవుని అనుగ్రహానికి దూరం అయిపోతావు. ఇతరులను బాధ పెట్టడం కాదు, మిమ్మల్ని మీరు కూడా అస్తమానం బాధ పెట్టుకోకండి. అలాగా నిరంతరము ప్రతి విషయానికి చింత పెట్టుకోకండి, దెంగ పెట్టుకోకండి అని స్వామివారు చెబుతున్నారు. అలా ప్రతి చిన్న విషయానికి మీరు చింత పెట్టుకుని దెంగ పెట్టుకుని కాలిపోతాంటే నీకు భక్తి కలగదు. భక్తి లేకపోతే మీకు ముక్తి కలగదు. భక్తి ఉండదు, ముక్తి ఉండదు. మీరు ప్రతి చిన్న విషయానికి దెంగెట్టుకుంటే మీరు భక్తికి దూరం అవుతారు, ముక్తికి దూరం అవుతారు, చేతిలో ఉన్న పని చేయలేరు. అంటే మీరు జరిగిపోయిన గుణాలు తలపెట్టుకోకుండా వర్తమాన కాలాన్ని, జరుగుతున్న కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సర్వ ఆరంభ పరిచ్ఛాది అంటే అన్ని ఆరంభాలు వదిలేయండి. అన్ని ఆరంభాలు వదిలేయండి అంటే దాని అర్థం ఏంటంటే, కొంతమందికి ప్రతిదానికి వాళ్ళకి స్వార్థం ఉంటే అగటమనిస్తోడు మాట్లాడతారు, స్వార్థం లేకపోతే తల పక్క వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందికి కలిసి వస్తుందంటేనే మాట్లాడతారు, కలిసి రాదనుకుంటే ఎదురుగుండా కనిపించిన వాడు చుట్టమైనా పలకరించరు, స్నేహితులైనా పలకరించరు. కొంతమంది కొంతమందికి అది అలవాటు. మీ మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు. కొంతమంది స్వభావం ఇలా ఉంటుంది, వాళ్ళకి కలిసి లేకపోతే మన అంక చూడరు వాళ్ళు. వాళ్ళు కలిసి వస్తే వాళ్ళని వెళ్ళి పొగుడుతారు, వాళ్ళని ఏం చేసి స్తోత్రం చేస్తారు. వాళ్ళకి ఎవరిలో అయితే ఉపకారం ఉందో వాళ్ళని స్తోత్రం చేయటం, వీళ్ళు పాడవటం, వాళ్ళని పాడు చేయటం, వాళ్ళని రాముడు శివుడు అంటాం, వాళ్ళు నిజమనుకోవటం పాపం. పాపం రాముడు కాదు శివుడు కాదాడు, ఈ అమస పండ్ల కోసం వెళ్ళి నువ్వు రాముడు అంతటా వాడు శివుడు అంతటా వాడు అంటే పాపం నిజమనుకోవటం. నిజమనుకోవటం ఉన్న భక్తి ఏదో పోవటం, అక్కడి నుంచి అజ్ఞానం పెరగటం, అహంకారం పెరగటం, మళ్ళీ ఈ మాయలో కూరుకుపోవటం. కొంతమందికి అసలు మాట మాట్లాడినా దానికి స్వార్థం లేకపోతే మాట్లాడరు, కనీసం మనంక చూడరు స్వార్థం రాకపోతాను. అంటే మీరు అలా కాదు, ఏ పని చేసినా మీ స్వార్థం కేంద్రం కాకూడదు. దానికి స్వార్థ పూరితైన పనులు తగ్గించండి, ఈశ్వరానుగ్రహం సంపాదించడానికి పని చెయ్యండి. అందరూ అభ్యాసాలు చేయగలరా? అందరూ ధ్యానాలు చేయగలరా? అందరూ పెద్ద పెద్ద పూజలు చేయగలరా? అందరూ ఏ పెద్ద పెద్ద యజ్ఞాలు చేయగలరా? అందరూ పెద్ద పెద్ద జపాలు చేయగలరా? అందరూ పెద్ద పెద్ద హోమాలు చేయగలరా? అందరికీ సమర్థత ఉంటుందా? మరి అందరూ చేయలేరు. మీరు చేయలేరని ఎవరో చేశారని ఒకవేళ మీకు చేసే శక్తి లేకపోతే మీరు బాధపడకండి. నాకు ఇష్టమైన పనులు, నేను మెచ్చుకునే పనులు, మీరు చిన్న చిన్న పనులు గొప్ప గొప్పగా చేయండి అంటున్నారు స్వామి వారు. అందరూ ఇప్పుడు కోటి రూపాయలు ఖర్చు పెట్టి మన యజ్ఞాలు చేయగలం. మన కోటి రూపాయలు ఎక్కడ సంపాదిస్తాం? ఇప్పుడు యజ్ఞం చేయడం కోసం మనకు పొట్ట వెళ్ళకపోతేనే ఈ పనులు పెద్ద పెద్ద గొడవకు వదిలేయండి. నాలుగు గొడవలు మీకెందుకు? ఇప్పుడు భగవంతుడు స్వామి వారు ఏమి చెబుతున్నారంటే, మీరు పెద్ద పెద్ద పనులు కూడా పెద్దవాళ్ళకు వదిలేయండి. మీరు ఏదో చిన్నపిల్ల, మీరు పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు మీరు చేయలేకపోవచ్చు, పెద్ద గుళ్ళు గోపురాలు మీరు కట్టలేకపోవచ్చు, పెద్ద పెద్ద అభ్యాసాలు చేయకపోవచ్చు, ప్రాణాయామాలు మీరు చేయలేకపోవచ్చు, 4-5 గంటలు 5 గంటలు కూర్చుని శవాలలాగా కూర్చుని ధ్యానాలు అయ్యి మీరు చేయలేకపోవచ్చు. ఇవన్నీ పెద్ద 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 పనులన్నీ పెద్దవాళ్ళకు వదిలేయండి. మీరు చేసే చిన్న పనులు పోవడం, మీరు చేసే చిన్న చిన్న పనులు అంటే నాకు ఇష్టమైన పని. మీరు ఎంత చిన్న పని చేసినా పర్లేదు, మీరు చేసే ఆ పని వల్ల నా అనుగ్రహం అంటే మీ మీద నాకు ప్రేమ కలగాలి, మీ మీద నాకు అనుగ్రహం కలగాలి, మీ మీద నాకు దయ కలగాలి. మీరు చిన్న పనులే చేయండి. ఎలా మీరు చేస్తే మీ మీద నాకు దయ కలుగుతుందో అలా చేసి తరించండి. పెద్ద పనులు పెద్దవాళ్ళకు వదిలేయండి, చిన్న పనులే మీరు బాగా శ్రద్ధగా ప్రేమగా చెయ్యండి అంటున్నారు స్వామివారు. కొంతమంది వాళ్ళు స్వార్థం లేకపోతే మాట్లాడరు, కనీసం అటు చూడరు, కనీసం వాళ్ళ స్వార్థం లేకపోతే ఎదటివాడి గురించి కొంచెం ఆలోచించమన్నా ఆలోచించరు. స్వార్థంతో నిండిపోయిన మనుషులు అంటే మీరు ఏ పని చేసినా స్వార్థం లేకుండా మీరు ఒక మాట మాట్లాడినా ఒక పని చేసినా మీరు స్వార్థాన్ని విడిచిపెట్టి స్వార్థపూరితమైన పనులు తగ్గించండి, నా అనుగ్రహానికి నా అనుగ్రహం కలగజేసే పనులు మీరు చెయ్యండి అని స్వామివారు ఇక్కడ చెబుతున్నారు. వాసుదేవ స్వామివారు ఒక పని చేసేటప్పుడు మనం భగవంతుని మోసం చేయడం, సమాజాన్ని మోసం చేయగలం, ప్రపంచాన్ని మోసం చేయగలం, కానీ ఈశ్వరుని మోసం చేయడం అంటే బయట ఉన్న దేవుని మోసం చేయగలం, కానీ హృదయంలో ఉన్న దేవుని ఎలా మోసం చేస్తాం? గుళ్ళో ఉన్న దేవుని మోసం చేయొచ్చు, కానీ హృదయంలో ఉన్న దేవుని మోసం చేయలేం. ఇంచేది ఆయన అంతర్యామి మన ఆలోచనలు చూస్తూ ఉంటాడు, మన తలంపులను చూస్తూ ఉంటాడు. బయట ఉన్న దేవుని మోసం చేయడం చేయడికే, కానీ హృదయంలో ఉన్న ఈశ్వరుని మటుకి మనం మోసం చేయలేం. నిజమైన దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు. కొంతమంది పనులు ఎలా చేస్తారంటే ఇతరులకు ఆ పని ఉపయోగపడక్కర్లేదు, వాళ్ళు గొప్ప స్థితారు. ఇటువంటి పనులు మీరు వదులుకోండి అంటున్నారు స్వామివారు. కొంతమంది పనులు ఎలా ఉంటాయంటే ఆ పనులు 10 మందికి ఉపయోగపడక్కర్లేదు, ఆ పని వల్ల వాళ్ళు గొప్ప రావాలంటే ఆ 10 మందికి ఉపయోగపడే పని కూడా వాళ్ళు చేయరు. వాళ్ళు గొప్ప వస్తుందో లేదో చూసుకుంటారు, వాళ్ళు గొప్ప వస్తుందంటే చేస్తారు, 10 మందికి ఉపయోగపడే పని అయినా వాళ్ళు గొప్ప రాదంటే మానేస్తారు. ఇటువంటి పనులు మీరు మొదలు పెట్టకండి, ఇటువంటి చింగర చింగర పనులు మీరేం మొదలు పెట్టకండి. మీరు చేసే పనిని 10 మందికి చల్లదనం కలగజేయాలి, 10 మందికి ఉపయోగపడాలి మీది. అంతేకాని మీరు 10 మందికి ఉపయోగపడే పని మానేసి మీ గొప్పల కోసమే దృష్టిలో పెట్టుకుని చేసుకుంటే మీకు భవిష్యత్తులో దేవుని అనుగ్రహం రాదు, తెప్పలు వస్తాయి. అంటే మరణించిన తర్వాత కూడా నీచమైన లోకానికి వెళతారు. అంటే మీరు ఏదైనా పని చేస్తే మెప్పు కోసం చేయకండి, 10 మందికి మంచి కలిగే పని చేయండి. చాలా మంది మనుషులంతా మీరు అబ్జర్వ్ చేస్తుండి వాళ్ళకి ఇది గొప్ప వస్తుంది, వీళ్ళందరూ మనం ఈ పని చేస్తే మెచ్చుకుంటా ఉంటే వాళ్ళు చేస్తారు, కానీ ఈ 10 మందికి ఉపయోగపడుతున్న విధంగా మటుకు ఆలోచించారు. అంచేది మీరు ఏదైనా ఒక పని చేస్తే జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి బదులు 10 సార్లు ఆలోచించి ఈ 10 మందికి ఉపయోగపడుతుంది, ఎంతవరకు 10 మందికి ఇది ఉపయోగపడుతుంది అని ఆలోచించి చెయ్యండి. అంచేది ఇంతకీ పరమేశ్వరుడు చెప్పేది ఏంటంటే, మీరు పెద్ద పెద్ద యోగాభ్యాసాలు, ప్రాణాయామాలు, ఈ కళ్ళు మూసుకోవటాలు, కళ్ళు తెరవటాలు, ఈ కూర్చోటాలు, నించోటాలు, ఇటువంటి పెద్ద పనులు చేయకపోయినా చిన్న చిన్న పనులు, చిన్న చిన్న పనులైనా నా అనుగ్రహానికి మీరు పాత్రలయ్యే, నా ప్రేమకి మీరు పాత్రలయ్యే ఈ పనులు చేయండి. చిన్న పనైనా పర్వాలేదు, చిన్న పనైనా పర్లేదు, నా ప్రీతి మీకు కలగాలి. ఈ అమ్మగారు ఈ పని చేశారంటే సంతోషం నాకు కలగాలి, నా అనుగ్రహం మీకు ఎప్పుడైతే వచ్చిందో నా స్వరూపం మీకు దొరుకుతుంది. భూమి మీద కొట్టుకుంటున్న చేపను తీసుకెళ్లి మీరు చెల్లి వదిలేస్తే అది ఎంత సుఖంగా ఉంటుంది, ఎంత శాంతిగా ఉంటుందో. అదేవిధంగా నాకు ఇష్టమైన పనులు చేస్తే నా అనుగ్రహం మీకు కలుగుతుంది, అప్పుడు మీరు ఆ చేప చెరులో పడ్డ చేప ఎంత సుఖపడుతుందో మీరు కూడా అంత సుఖపడచ్చు, అంత శాంతిగా ఉండొచ్చు అని రామకృష్ణుడు చెప్పాడు. ఇప్పుడు మనం అందరం ఎలా ఉన్నామంటే భూమి మీద ఉన్న చేపలలాగా ఉన్నాం. భూమి మీద ఉన్న చేప చూడండి, అటు ఇటు కొట్టుకుంటుంది, కుదిరి ఉండదు, దానికి అటు ఇటు కొట్టుకుంటా ఉంటుంది. దాన్ని ఎవడొకడు పట్టుకుని తీసుకెళ్లి చెరువులో పడేసాడు అనుకోండి, సుఖపడ్డాము, శాంతిగా ఉంటుంది. అదేవిధంగా పరమేశ్వరుడు అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో, ఈ భూమి మీద ఉన్న చేపను చెరిలో పడేస్తే అది ఎంత సుఖపడుతుందో, పరమేశ్వరుడు అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మన స్వరూపం ఆయన తెలియపరుస్తాడు. మన స్వరూపం మనం తెలిసాక నీటిలో పడ్డ చేప ఎంత సుఖంగా ఉంటుందో మనం కూడా అంత సుఖంగా అంత శాంతిగా ఉండొచ్చు. దీని గురించి సందేహాలు పెట్టుకోవద్దు, అనుమానాలు పెట్టుకోవద్దు అంటున్నారు. కొంతమంది ద్వేషంతో పనులు చేస్తారు, కొంతమంది స్వార్థాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తారు. ఇటువంటి పనులు ప్రారంభించొద్దు అసలు అంటున్నారు స్వామివారు. అసలు మొదలు పెట్టకండి. మీరు స్వార్థపూరితమైన పనులు, అసూయతోడు చేసే పనులు, ద్వేషంతో చేసే పనులు, ఇతరుల మీద కక్ష పెట్టుకుని చేసే పనులు సకం చేసి మానేయటం ఇంకా అసలు మొదలై పెట్టద్దు అంటున్నారు స్వామివారు. అంటే ఈ విధంగా ఎవరైతే ఉన్నారో, ఈ చెప్పిన లక్షణాలతో ఎవరైతే విరసిల్లుతున్నారో, ఎవరైతే తొలతూగుతున్నారో ఈ చెప్పినటువంటి లక్షణాలతోటి, వారంటే నేను ఇష్టపడతాను, వాడు నా భక్తుడు అంటే, మీరు నిలువు బొట్లు పెట్టుకున్నారు, అడ్డం బొట్లు పెట్టుకున్నారు, అవి కాదు నాకు కావాల్సి, మీరు ఏ బొట్లు పెట్టుకున్నారో నాకు అక్కర్లేదు, కానీ మీ హృదయంలో ఉన్నటువంటి ఈ గుణాలు కనుక మీరుంటే నాకు మీరు ప్రియులవుతారు, నాకు మీరు ఇష్టలవుతారు, నాకు మీరు భక్తులు అవుతారు, మీ పట్ల నాకు అనురాగం కలుగుతుంది అని స్వామివారు వాసుదేవ స్వామివారు గీతలో చెప్పారు. ఆచార్య స్వాముల వారు చెబుతున్నారు, ఏ విషయాలైతే మంచి కలగజేయదు ఆ విషయాలని విషం విడిచిపెట్టినట్టు, మీరు ఎండిన డబ్బాలను ఎవరి కనపడకుండా దూరంగా ఎలా పెట్టుకుంటారు, విషాన్ని ఏ విధంగా అయితే మీరు దూరంగా ఉంచుతారు, మీకు ఉపయోగపడినటువంటి విషయాలను దూరంగా పెట్టండి, దగ్గరగా ఉంచకండి. మీకు అంటే మీకు అనర్థం కలిగేసే విషయాలు ఏమిటా, మీరు వెళ్ళవద్దు అంటే దానివల్ల మీకు ఏమవుతుందంటే దేహం పట్ల ఆసక్తి పెంచుకోకూడదు. మీరు దేహం పట్ల మీరు ఆసక్తి పెంచుకోకూడదు అంటే మీరు ఏ పని చేసినా దేహబుద్ధితోటి పని చేయకూడదు. కొంతమంది 24 గంటలు వాళ్ళ దేహం గురించి ఆలోచిస్తూ ఉంటారు, ఏ గాఢ నిద్రలోనూ వాళ్ళకి ఆ దేహం కూడా ఉండదు, మిగతా టైంలో అంతా దేహం గురించి ఆలోచిస్తూ ఉంటారు. 24 గంటలు దేహం గురించి ఆలోచిస్తూ మోక్షాన్ని పొందుదాం అనుకున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, మొసల్ని నమ్మి నదిని దాటదాం అనుకున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళు అటువంటి వాళ్ళే అంటున్నారు ఆచార్య స్వాముల వారు. ఇప్పుడు మనం రేవు దాటాలనుకోండి, చించినాడు రేవు దాటాలనుకోండి, అక్కడ మొసలు ఉందనుకోండి మన కోసం రెడీగా, ఓ అబ్బాయి నువ్వు నా మీద కూర్చో, నేను ఈ నది దాటిస్తాను ఆ మొసలు చెబితే, ఆ మాత్రం నన్ను దాని మీద మొసలు మీద కూర్చుంటది మనల్ని ఏం చేస్తుందో, 24 గంటలు నీ దేహం గురించి ఆలోచించినా ఆ చెప్పలే నీకు వస్తాయేవయ్యా అంటే, మీరు ఏదైనా ఆలోచిస్తే కొంతమంది ఎంతసేపు ఆ దేహబుద్ధితోటే ఉంటారు, ఆ ఉపాధి కూడా తగ్గించుకోండి. ఆ ఉపాధిని బట్టే మీకు అస్తమాన దేహం గురించి ఆలోచించడం వల్ల అజ్ఞానం పెరుగుతోంది, అహంకారం పెరుగుతోంది, చీకటి లోకాలకు వెళ్ళవలసి వస్తుంది. మీరు 24 గంటలు దేహం గొడవే, ఆ దేహం గొడవ తప్పించి మీకు ఒకటి ఉండటం లేదు, దేహానికి అతీతంగా ఒక వస్తువు ఉందన్న సంగతి కూడా మీకు తెలియటం లేదు. పోనీ 24 గంటలు మీరు దేహం గొడవ చూసుకునేది ఎప్పుడు, ఏదో రోజున శ్మశానానికి వెళ్ళదు కదా తప్పదు, కాలు బూడిదైపోక తప్పదు. ఇది ఆ దేహానికి సంబంధించిన విషయాలు, ఆ ఇంద్రియాలకు సంబంధించిన భోగాలు. ఇంతవరకు ఈ భోగాలు అనుభవించాం, వచ్చే సంవత్సరం ఈ భోగాలు అనుభవించవచ్చు, ప్రస్తుతానికి ఈ భోగాలు అనుభవించాం, రాబోయే టైంలో ఇంకా గొప్ప గొప్ప భోగాలు అనుభవించవచ్చు అని ఈ భోగ చింతన విషయ చింతన చూడ కాలక్షేపం చేసే వాళ్ళకి ఎటువంటి వాళ్ళంటే, మోసాన్ని నమ్ముకుని నదిని దాటడం ఎటువంటిదో, ఈ కేవలం భోగ చింతన విషయ చింతన చూడ దేహ చింతన చూడ కాలక్షేపం చేసే వాళ్ళు కూడా చివరికి మోక్షం రాదు కదా. ఆ మోసం నమ్ముకున్న వాళ్ళు ఏమవుతారో, దేహాన్ని నమ్ముకున్న వాళ్ళు కూడా అదే అవుతారు అయ్యా అని ఆచార్య స్వాములు వారు ఇక్కడ వివరంగా చెబుతున్నారు, బోధిస్తున్నారు మనకు. ఏమంటున్నారంటే, నువ్వు ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకుని ఉండకు, సంతోషంగా ఉండు. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండు. స్వామి వివేకానంద అన్నాడంటే, ఎప్పుడైనా నీకు దుఃఖం వస్తాననుకోండి, ఆపుకోకుండా దుఃఖం వచ్చేస్తాననుకోండి, ఆ వీధిలోకి వచ్చి అందరికీ అంటించకుండా దుఃఖాన్ని ఇంట్లో గదిలో తలుపులు వేసుకుని గంట అక్కడ కూర్చోమన్నాడు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి సుఖం వస్తే వాళ్ళు అనిపించేస్తారు మొత్తం అంతా, వాళ్ళకి దుఃఖం వస్తే ఊరంతా అంటించేస్తారు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి దుఃఖం వచ్చిందనుకో ఊళ్ళందరికీ వాటర్ పంచుకోమంటారు ఆ దుఃఖంలో. కొంచెం తప్పేం లేదు, వాళ్ళకి సుఖం వచ్చిందనుకోండి ఆ సుఖం వాళ్ళు ఒక్కళ్ళు అనిపించేస్తారు, కానీ పక్క కూడా అనుభవానికి ఇవ్వరు. ఇప్పుడు స్వామీజీ ఏమి చెప్పారంటే, వివేకానంద మీకు ఒకవేళ నిజంగా ఆపుకుందామని మీకు దుఃఖం వచ్చేస్తామనుకోండి, ఆ 4 రోజులు ఇంటికాడ పడి ఉండండి, మీరు కొంపలమంటే తిరిగి తాళ్ళందరికీ అంటుకుంటుంది ఈ దుఃఖం. ఒకవేళ మీకు ఏ కారణం వల్ల దుఃఖం రావచ్చు, ఆ 2 రోజులు ఇంటికాడి పడి ఉండండి. రమణ మహర్షి ఒక మాట చెప్పారు, మీరు ఈ లోకానికి ఉపకారం చేయాలనుకుంటున్నారనుకోండి, గురికి మాట్లాడచ్చు అనుకోండి, ఈ లోకాన్ని మీకు ఏదైనా ఈ లోకానికి మంచి చేయాలనుకుంటున్నారనుకోండి, మీరు జ్ఞానం సంపాదించండి, మీరు జ్ఞానం సంపాదిస్తే మీ మాట ద్వారా, మీ చేత ద్వారా, మీ ముఖం ద్వారా, మీ కళ్ళ ద్వారా, మీ అవయవాల ద్వారా ఆ శాంతి ప్రవాహం, ఆ కాంతి ప్రవాహం ప్రకృతిని కప్పెడతా ఉంటుంది. అంటే ఎవరైతే మీ సమక్షంలోకి వచ్చారో వాళ్ళు మీ మీ తాలూకు శాంతిని, మీ తాలూకు జ్ఞానాన్ని వాళ్ళు పొందకుండా మిమ్మల్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళలేరు వాళ్ళు. అంటే నిప్పు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏది తగలకుండా మనకు ఎలా ఉండదు. అలాగే ఎవడైతే ఆత్మశాంతిని, ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని ఎవడైతే అనుభవిస్తున్నాడో వాడి సమక్షంలోకి వెళ్ళినప్పటికీ నీకు కూడా జ్ఞానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, నీకు కూడా మోక్షం వైపు నీ ముఖాలు తిరుగుతాయి. మోక్షాన్ని సంపాదించాలనేటువంటి కాంక్ష నీ హృదయంలోంచి పిల్లుబుక్కు వస్తుంది, వాడి ముఖం చూసిన వెంటనే. అయితే మీరు సంతోషంగా ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి, అజ్ఞానంగా ఉండద్దు, జ్ఞానం కలిగి ఉండండి. అయితే మీకు జ్ఞానం వచ్చిందనుకోండి, మీ ద్వారా ఎంతమంది బాగుపడతారు ఆ విషయం మీకు అర్థం అవటం లేదు. మీకు జ్ఞానం కలిగితే, మీకు శాంతి కలిగితే మిమ్మల్ని బట్టి అనేక మంది శాంతి కలుగుతుంది, అనేక మందికి జ్ఞానం కలుగుతుంది. మీరు మీకు జ్ఞానం ఇవ్వాలని వాళ్ళు అనుకోక్కర్లేదు. ఇప్పుడు మల్లెపూలు ఉన్నాయనుకోండి, ఇక్కడ ఈ వాసన అందరికీ ఇవ్వాలని మల్లెపూలు అనుకోక్కర్లేదు, అనుకోకుండానే వాటి అంతా వాసన వచ్చేస్తుంది. అలాగే ఎవడైతే అన్లైతండి సోలో, ఎవరికైతే జ్ఞానం కలిగిందో, ఎవడైతే శాంతిలో కూరుకుపోయాడో వాడి ద్వారా, వాడి నేత్రాల ద్వారా, వాడి మాట ద్వారా, వాడి చూపు ద్వారా వాడికి శాంతి బయటికి ప్రవహిస్తుంటుంది, జ్ఞానం ప్రవహిస్తుంది. అటువంటి వాడు సమక్షంలో కూర్చున్నప్పుడు మనం కూడా జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి అపేక్ష, ఆ జ్ఞానాన్ని సంపాదించాలనేటువంటి కాంక్ష హృదయం యొక్క లోతుల్లోంచి ఉబికి ఉబికి బయటకు వస్తుంది. మీరు శాంతిగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి. అలా ఉంటే ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఎప్పుడైతే శాంతిని సంపాదించారో, జ్ఞానాన్ని సంపాదించారో, మీ జ్ఞానంలో మీ శాంతిలో ఇతరులకు కూడా మీరు వాటా పెట్టచ్చు. మీకు లేనప్పుడు ఇతరులకి వాటా ఏమి పెడతారు? మీరు సంపాదించుకుంటే, శాంతి సంపాదించుకుంటే మీ ఇతరులకు కూడా శాంతి, శాంతిలో వాటా పెడతారు. మీకే శాంతి లేనప్పుడు, మీకే జ్ఞానం లేనప్పుడు, మీకే సుఖం లేనప్పుడు ఇతరులకు వాటాలు ఏం పెడతారు రాజా మీరు? అందుకని మీరు ముందు సంతోషముగా ఉండండి, దయ కలిగి ఉండండి. దయ గల హృదయము భగవన్ లేదు అంటే ఏంటి? ఎవడ హృదయంలో అయితే దయ్యం ఉందో అక్కడ భగవంతుని పొమ్మంటా పోడట్టండి, అక్కడే మతం పెడతాడట్టండి. మనం పొమ్మన్నా పోడట్టండి, ఎవడ హృదయంలో దయ్యం ఉందో వాడు హృదయంలో భగవంతుడు ఉంటాడట్టు. మనం పొమ్మన్నా వాడు పోడట్టండి. దయగల హృదయాలు భగవంతుడు నిలయాలి, దయగల హృదయాలు భగవంతుడి నిలయాలి. అంటే మీలో దేవుడు ఎలాగుంటాడు, ఆ దయగల హృదయంలో భగవంతుడు నిలయంగా ఉంటాడు, ఆరామంగా ఉంటాడు. అంటే క్షేత్రంలో దేవుడు ఉంటాడు అంటే ఇప్పుడు శ్రీశైలంలో ఆ శివుడు ఎలా ఉన్నాడు, ద్రాక్షారామంలో ఆ శివుడు ఆరామం అంటే క్షేత్రం, ఆ క్షేత్రంలో ఆ శివుడు ఎలా ఉన్నాడు, అలాగే అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు ఎలా ఉన్నాడు ఆ క్షేత్రంలో, అదేవిధంగా మీకు కనుక దయగలిగితే మీ హృదయంలో దేవుడు నివాసం పెట్టుకుంటాడు. మీ హృదయంలో దేవుడు ఏం చేస్తాడు? నివాసం పెట్టుకుంటాడు. ఆ దయగల హృదయమే ఆరామం, దయగల హృదయమే క్షేత్రం, దయగల హృదయమే ఆ క్షేత్రం. హీ ఐ కాల్ ఏ మహాత్మా హూస్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ ది పూర్ అన్నాడు స్వామీజీ. ఎవరంటే ఆ దయగల హృదయం గల వాళ్ళు మహాత్ములు. ఎవరికైతే దయ లేదు వాళ్ళు మహాత్ములు కాదు, దురాత్ములు అన్నాడు. కొంతమంది ఎదటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వీళ్ళకి సంతోషం వస్తుంది, అంటే వాళ్ళకి దయ అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఎదటి వాళ్ళు మీరు ఉపకారం చేయక్కర్లేదు, ఎదటి వాళ్ళు ఏదైనా కష్టాల్లో ఉన్నారనుకోని మాట వస్తుంది, మీ ముందు వాళ్ళకి ఉపకారం చేయక్కర్లేదు, వీళ్ళకి సంతోషం వస్తుంది అంటే అసలు మనుషులు. వాళ్ళతో సహవాసాలు చేయకండి, అటువంటి వాళ్ళతో మీరు సహవాసం చేయకండి. ఎదటి వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మీరు ఉపకారం చేయలేకపోవచ్చు, వాళ్ళని చూసి వాళ్ళ కష్టాల్లో ఉన్నారని మీరు సంతోషించడం ఏంటి? ఇంకా మీకు దైవ అనుభవం ఏంటి? మీకు భగవద్ అనుభవం ఏంటి? మీకు ఆత్మజ్ఞానం ఏంటి? అందుచేత మీరు సంతోషముగా ఉండాలి, తర్వాత మీ దైవలకి ఉండాలి. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న మనుషులను చూస్తే, మీకంటే డబ్బులో కానీ చదువులో కానీ తక్కువ స్థాయిలో మనుషులను చూస్తే వాళ్ళని ఎతకారం మాటలు మాట్లాడకూడదు. వాళ్ళని చూసి మీకు దైవలుగా ఉండాలి. మీ అంతటి వాళ్ళని వాళ్ళని చేయడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎవరైనా భేదవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మీరు ఆక్షేపించకూడదు. వాళ్ళని చూసి ఆక్షేపిస్తే వచ్చే జన్మలో మీరు కూడా అటువంటి స్థితి మీకు వస్తుంది. మీరు ఎవరైనా డబ్బు లేని వాళ్ళని చూసి వాళ్ళు దరిద్రులు దరిద్రులు అనుకుంటే రాబోయే జన్మలో మీరు ఆడిచేతి మీరు దరిద్రులను మళ్ళీ తెరవబడతారట. అంటే మీరు ఎవరి వాళ్ళని ఆక్షేపించకండి. మీరు ఏ విషయంలో అయితే ఆక్షేపిస్తున్నారో ఆ పరిస్థితిలో రాబోయే జన్మలో మీకు ఎదురొస్తాయి. మీరన్న మాటలు, మీరు చేసిన పనులు మీకు ఎదురొస్తాయి, ఆ కర్మ మీకు ఎదురొస్తుంది. అంటే ఎదటివాడు ఏదైనా ఇబ్బంది పడతాండి, మీరు చేస్తే సహాయం చేయండి, కానీ వాళ్ళు బాగానే కష్టపడుతున్నారు, అలా కష్టపడవలసింది, బాగానే కాలు ఇరిగిందని ఇలా అనుకోకండి. అది మంచిది కాదు, దైవ సంపద లక్షణం కాదు. అంటే మీరు దయ కలిగి ఉండండి. ఆచార్య స్వామి వారు చెబుతున్నారు, ఏం చెబుతున్నారు? దయ కలిగి ఉండండి, సంతోషం కలిగి ఉండండి, క్షమ కలిగి ఉండండి. క్షమ అంటే ఏంటి?
ఓర్పు కలిగి ఉండండి.
అంటే ఏంటిది? ఓర్పు కలిగి ఉండండి అంటే ఓర్పుగా ఉంటే మీ హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. అంటే సహనం కేవలం తెలివితేటలు సరిపోవు. ఆత్మజ్ఞానం కలగటం కోసం కేవలం తెలివితేటలు ఒకటే సరిపోవు. తెలివితేటలు ఇరికే తాలింపు సరిక లాంటిది. తాలింపు అవసరమే. తాలింపు సరికి ఎటువంటిదో కొంచెం ఆ తెలివితేటలు అటువంటిదే. కానీ ఓర్పు ఉండాలి. అంటే ఓర్పు ఉంటే భగవంతుడు మీ హృదయంలో ఎంత లోతుగా ఉన్నాడు అంత లోతుగా మీరు విడియాలొచ్చు. మీకు సహనం ఉంటే ఓర్పు ఉంటే. అంటే రామకృష్ణ పరమహంస గారు భార్య శారదామాత ఎప్పుడు తొలరించు అని చెప్పలేదు. ఆవిడంత గంటల శరీరం విడిచిపెడుతున్నానంటే శారదామంలో దగ్గర కూర్చున్నాడు. దగ్గర కూర్చుంటే జీవితం పొడిగిన ఎన్నో మంచి మాటలు చెప్పావు. నీ శరీరం శిథిరం అయిపోయింది. ఇంకా శరీరం పడిపోవటం నీ సిద్ధంగా ఉంది. నీ శివరక్షణంలో కూడా ఏదైనా నాలుగు మంచి మాటలు చెబితే వినాలని ఆసక్తి నాకు పోలేదన్నాడు శారదానంద. శివరక్షణంలో కూడా ఏదైనా మంచి మాటలు చెబితే వినాలని ఉందని శారదానంద ఆ శారదను మాత్రం ప్రార్థిస్తే అది శారదా మాత్రం టాలరెన్స్ అంది. నాలుగు మాటలు మంచి మాటలు చెప్పమన్నాడు శారదానంద. అది శారదానందంటే శారదానందే నాలుగు సార్లు రిపీట్ చేసిందండి. ఏం చెప్పిందండి? రిపీట్ చేసిందండి. టాలరెన్స్ సహనం అది రిపీట్ చేసిందండి. ఎవరండి? శారదామాత.
నీకు సత్యం కావాలంటే, నీకు నిజం కావాలంటే నీకు తోకం ఉండాలి, నీకు బరువు ఉండాలి. ఇది తేలిక మనుషులకి, అల్ప స్వభావం గల వాళ్ళకి అది తెలియదు. కొంతమంది తేలిక మనుషులు ఉంటారు, అల్ప బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు, స్వల్ప బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు ముక్కు మూసుకున్న ఈ ప్రాణాయామాల వల్ల తెలిసేది కాదు. అల్ప బుద్ధి ఉన్న వాళ్ళకి, స్వల్ప బుద్ధి ఉన్న వాళ్ళకి, బలహీనులకి, బద్ధకస్తులకి నీ హృదయంలో ఉంటుంది ఆత్మ ముత్యం నీకు తెలియదు. నోదట్లు చూసేట్టు డీప్గానే ఒకటి తెలుసు. పెద్దపారుతోడు తవ్వుకుంటే ఎడితే భూమి లోపల నీళ్లు నీకు ఎలా తెలుస్తాయో అలాగే సహనాన్ని ఆధారంగా చేసుకుని సహనం యొక్క సహాయంతో నీ హృదయం యొక్క లోయల్లోకి దిగితేనే కానీ హృదయంలోని ఈశ్వరుడు నీకు ప్రత్యక్షం కాదు. తాత్కాలికమైనటువంటి గౌరవాలు, తాత్కాలికమైన గొప్పలు ఇక్కడ చిక్కుకుపోకూడదు. మన దృష్టి విశాలంగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఇప్పుడు స్వాములు వారు ఏమంటున్నారంటే, నిన్ను కొంతమంది దూషిస్తూ ఉంటారు, కొంతమంది దూషిస్తూ ఉంటారు. ఇక్కడ ఆగిపోకు. ఈ ద్వందాల మధ్యన, ఈ జంటల మధ్యన, ఈ రాగద్వేషాల మధ్యన నువ్వు ఆగిపోవద్దు. నీ నిదానంలో నువ్వు ఉండవయ్యా. అంటే ప్రశాంతిగా ఉండు. ఎలా ఉండాలి? ఆ ప్రశాంతిగా ఉండు, శాంతిగా ఉండు. నువ్వు మాట్లాడేది నిర్మలంగా ఉండాలి. ఇతరులకి ఎన్లైటన్మెంట్ కలగాలి. ఇతరులకి వివేకం కలిగించేలా ఉండాలి. అంటే నువ్వు ఏదైనా ఒక మాట్లాడుతుండదు అమృతతుల్యంగా ఉండాలి. వాళ్ళకి జ్ఞానం కలగాలి. నువ్వు మాట్లాడే మాట వాళ్ళకి శాంతి కలగాలి. ఇతరులకి ఎన్లైటన్మెంట్ కలగాలి. ఇతరులకి వివేకం కలిగించేలా ఉండాలి. అంటే నువ్వు ఏదైనా ఒక మాట్లాడుతుండదు అమృతతుల్యంగా ఉండాలి. వాళ్ళకి జ్ఞానం కలగాలి. నువ్వు మాట్లాడే మాట వాళ్ళకి శాంతి కలగాలి. వాళ్ళ చైతన్య స్థాయి పెరగాలి. వాళ్ళకి వివేకం, ఈ మాట ద్వారా వాళ్ళకి వివేకం అక్కడ ఉదయించాలి. ఈ వాక్కు తపస్సు అంటే ఏదో మాట్లాడుతున్నామని కాదు. వాక్కులు, ఈ వాక్కులో కూడా నీ వాక్కు కూడా తపస్సుతోడు సమానం. నువ్వు చేసే పని కూడా తపస్సుతోడు సమానం. అంటే కృష్ణుడు చెప్పాడు, నీ ముక్కులో గాలి తిరుగుతున్నంత కాలం, నీ ముక్కులో ఎంతకాలం అయితే గాలి తిరుగుతున్నంతకాలం యజ్ఞము, దానము, తపస్సు విడిచిపెట్టుకు. ఈ మూడు విడిచిపెట్టుకో. నీ శరీరంలో ప్రాణం పోయే రోజు వరకు, అంటే జీవుడు శరీరం వేడిపడే వరకు, జీవుడు శరీరం సెపరేట్ అయ్యే వరకు ఈ మూడు మటుకుని విడిచిపెట్టకు. ఒకవేళ నువ్వు జీవన్ముక్తుడైనా సరే, ఒకవేళ నువ్వు మహాత్ముడైనా సరే, నువ్వు మహానుభావుడైనా సరే, ఈ మూడు విడిచిపెట్టకు. ఏది విడిచిపెట్టకు? యజ్ఞం విడిచిపెట్టకు, దానం విడిచిపెట్టకు, తపస్సు విడిచిపెట్టకు. యజ్ఞదాన తపస్సుని విడిచిపెట్టకు. దానివల్ల నువ్వు పవిత్రుడు అవుతావు. నువ్వు సాధకుడు అయితే పవిత్రుడు అవుతావు. ఈ జ్ఞానం విడిచిపెట్టుకున్నాడు ఇతరులకి ఆదర్శం అవుతాడు. నువ్వు ఒకవేళ సాధకుడు అనుకో, యజ్ఞదాన తపస్సు వల్ల నువ్వు పవిత్రుడు అవుతావు. ఒకవేళ జ్ఞాని కూడా విడిచిపెట్టకూడదు. ఇంకా జ్ఞాని ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. ఎవడైతే శ్రేష్ఠుడు, ఎవడైతే మహాత్ముడు, చైతన్య స్థాయిలో ఉన్నత సిద్ధిని పొందాడో వాడిని లోకం ఆదర్శంగా తీసుకుంటుంది. వాడు చేసే పని మనం కూడా చెయ్యాలనిపిస్తుంది. యజ్ఞదాన తపస్సులు జ్ఞానికి అవసరం లేకపోయినా వాడు కూడా విడిచిపెట్టకూడదన్నారు స్వామివారు. అని ఇతరులకు ఆదర్శం కోసం ఏంటది? వాడికి అవసరం లేదు. జ్ఞాని యజ్ఞదాన తపస్సులు కూడా పొందేది ఏమీ లేదు. సాధకుడు పవిత్రుడు అవుతాడు. సిద్ధుడికి ఏం అవసరం లేదు. యజ్ఞం అక్కర్లేదు, దానం అక్కర్లేదు, తపస్సు అక్కర్లేదు. అయినప్పటికీ ఇతరుల కోసమైనా నువ్వు ఆ పని చేస్తూ ఉండు. అంటే ఇతరులకి ఐడియల కోసం, ఇతరులకి ఆదర్శం కోసం నువ్వు ఆ పని చెయ్యాలి. ఏ జ్ఞాన గుణాల వల్ల నీకు జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞాన గుణాలను ప్రాక్టీస్ చేసేటప్పుడు విసిగ్గా చేయకూడదు. నోట్లో ఆముదం పోసుకున్నట్టు అలా చేయకూడదు. అంచేది మీరు ఎలా చేయాలి? చేసేటప్పుడు కూడా ప్రేమగా చేయాలి, ప్రీతిగా చేయాలి, ఇష్టంగా చేయాలి. వాటిని ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నీకు సంతోషం కలుగుతూ ఉండాలి. నీ చేత చూడబడి అన్నీ కూడా నిజాలు కాదు. నీ చేత చూడబడే నీ మనస్సు, నీ చేత చూడబడే నీ వికారాలు, నీ చేత చూడబడే నీ రాగద్వేషాలు ఇవన్నీ కూడా నిజం కాదు. నీ చేత చూడబడేది ఏదీ నిజం కాదు. ఇవన్నీ దృశ్యాలు మాత్రమే. నీ దేహం కూడా నిజం కాదు. నీ దేహం కూడా దృశ్యం మాత్రమే. ఇవన్నీ విషయాలు కనుకే. అంటే విషయాలు నీ విషయం లాగా చూడు. విషయాలు నీకు మొట్టమొదటి అమృతంగా కనిపిస్తాయి. ఈ అమృతం చివరికి విషయంగా పరిణమిస్తుంది. ఎవరైనా మంచి చెబుతున్నారనుకో, నీకు మొట్టమొదటి విషయం కింద ఉంటుంది. చెడ్డ చెబుతూ ఉంటుంది, అది అమృతం కింద ఉంటుంది. కొంతమంది చెడ్డ చెప్పినా మనకు అమృతం కింద ఉంటుంది. కొంతకాలం గడిచేటప్పటికి అది ఏమవుతుంది, విషం కింద మారుతుంది. మంచి మాటలు నీకు మొట్టమొదటిలో విషం కింద ఉండొచ్చు. కొంత ప్రాక్టీస్ చేసి చూస్తే కొంతకాలం అది అలవాటు చేసుకుంటే అదే నీకు అమృతం కింద మారిపోతుంది. అంటే ఏం చెప్పమంటారండి, నీ వాసనకి విరుద్ధమైన మాట చెబితే వాసన లోపల గెంటేయాలని చూస్తుంది. భగవాన్ కూడా ఎంత ఓర్పుగా చెప్పినా, ఎంత ప్రేమగా చెప్పినా ఈ వాసనలు లోక వాసన బలీయంగా ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అప్పుడు వాళ్ళు మీరు చెప్పేది మాకేం తెలియటం లేదు, మీరు చెప్పేది మాకు తెలియటం లేదు, నేను చెప్పేది మీకు తెలియటం లేదు అనేవాళ్ళు. అర్థమవుతుందండి. ఇప్పుడు భగవాన్ ఎంత ప్రేమగా చెప్పినప్పటికీ, కరుణ చెప్పినప్పటికీ ఆ చెప్పే విషయం అర్థం కాదు, అర్థమయ్యేది కాదు. అప్పుడు భగవాన్ అన్నవారు, ఏమి చేస్తాం మరి వాసనలు అంత బలీయంగా ఉన్నాయి అనేవారు. అంటే మనకు అనేక జన్మల నుంచి వాసనలు వస్తున్నాయి. ఈ వాసనలు ఎక్కడో కాదు, మన పూర్వదేహాల్లో చేసిన పనులను బట్టి వాసన వచ్చింది. ఆ వాసన ఏం చేస్తుందంటే భగవంతుడు మనకి ఎంత హితవు చెప్పినప్పటికీ ఆ వాసన మంచి మాటను బయటకు గెంటేయాలని చూస్తుంది. అంటే వాసన క్షీణించకుండా, వాసన క్షయించకుండా నీకు నిజం తెలియదు. ఒక విషయం మీరు జ్ఞాపకించుకోండి, ఈశ్వర అనుగ్రహం లేకపోతే, గురువు అనుగ్రహం లేకపోతే, ఈశ్వరానుగ్రహం లేకపోతే, గురువు అనుగ్రహం లేకపోతే, సత్పురుషుల యొక్క ఆ సహవాసం నీవు లేకపోతే, నీ కేవలము నీ నిత్తి వల్ల నీ తెలివి వల్ల వాసన నశించదు అని చెప్పారు పెద్దలు. నీ నిగ్రహం సరిపోదు. నీవు నిగ్రహించుకుంటే నిగ్రహించుకోవచ్చు. నీకు అర్థమవుతుంది, ఒక మహాప్రవాహం వస్తామనుకోండి, నీ ఇంట్లో ఆ ఇటుకలు పట్టుకెళ్ళి గోదావరి అర్థం కడితే ఆడుతుందండి అది. ఓ గోదావరికి వరద వచ్చిందనుకోండి, నీ ఇంటికాడ 10 ఇటుకలు ఉన్నాయనుకోండి, 10 ఇటుకలు పట్టుకెళ్ళి అర్థం పెడితే ఆడుతుందే. అదేవిధంగా నీ తెలివితేటల వల్ల నీ వాసన చావదు. నీ తెలివితేటల వల్ల నీ వాసన చావదు. ఎంచితే అనేక జన్మల నుంచి ఆ వాసన యొక్క ప్రవాహం, ఆ వాసన యొక్క వేగం ఉపయోగించిన వేగంతో వస్తూ ఉంటుంది. నీ తెలివితేటను ఉపయోగించి నువ్వు గెదురుకున్నావు కానీసేపు ఒక 5 నిమిషాలు రామకృష్ణానంత మాత్రం చేస్తే అది ఆగిపోదు ఆ వాసన యొక్క వేగం. దానికి ఈశ్వర అనుగ్రహం ఉండాలి, గురువు అనుగ్రహం ఉండాలి, సత్పురుషులు సహవాసం ఉండాలి. లేదా లిటిల్ ఎఫర్ట్, మీరేదో ఎంత మీరు చేయగలిగిన ప్రయత్నం ఏదో చేయండి. నీ ప్రయత్నం వల్లే వాసన నశించదు. ఆ పుట్టుకతోడు వచ్చిన గుణాలు, పుట్టుకతోడు వచ్చిన లక్షణాలు ఈ కొంచెం కొంచెం ప్రయత్నం వల్ల, కొంచెం కొంచెం సాధన వల్ల నశించదు. అన్యగ్రహకేం కరిష్యతి, ఆ మహావేగం ఆ ప్రవాహం వస్తున్నప్పుడు నీ నిగ్రహం ఏ పాటికి. స్వామివారు అంటున్నారు, నీ నిగ్రహం ఏ పాటికి. అంటే ఆ వేగాన్ని నువ్వు తట్టుకోలేవు. అంటే నీకు సజ్జనులు సహవాసం ఉండాలి, ఆ మహర్షి యొక్క కరుణ నీకు ఉండాలి, ఈశ్వరుడు యొక్క దయ ఉండాలి. అంటే ఈశ్వరుని కరుణ లేకుండా వాసన నశించదు. శాంతి కావాలి, శాంతి కావాలంటే రాదు. ఆచార్యుల వారు అంటున్నారు, నాకు శాంతి కావాలి అంటే రాదు. ఇది శాంతి ఎవరికి వస్తుందండి, ఎవరికైతే ఈ రాగద్వేషాలు, ఈ కామము, ద్వేషము, క్రోధము, వాటి యొక్క వేగం ఎవరికైతే తగ్గిందో, వాటి ప్రవృత్తి ఎవరికైతే తగ్గిందో, కామం యొక్క వేగం, ద్వేషం యొక్క వేగం, క్రోధం యొక్క వేగం, ఆ వేగం ఎవరికైతే తగ్గిందో, ఎవరికైతే ఉపశమించబడ్డాయో, ఈ రాగద్వేషాలు ఎవరికైతే ఉపసంహరించబడ్డాయో, ఎవరైతే విచ్చిద్రాయినయో, వారికి మాత్రమే ప్రశాంతి కలుగుతుంది కానీ వారికి మట్టుకే శాంతి చిత్తం కలుగుతుంది. కానీ ఈ కామక్రోధాలతో నువ్వు మారిపోతాంటే, ఈ ద్వేషబుద్ధితో మారిపో లోపల మారిపోతాంటే నీకు శాంతి కలగదు, ప్రశాంతి లేదు, శాంతి లేదు అంటున్నారు. నీకున్నటువంటి ఈ బాహ్యముఖంగా విజృంభిస్తున్నటువంటి మనస్సు కొంచెం పలచబడితే, ఈ రాగద్వేషాలు అయితే వేగం పలచబడితే, అప్పుడు నీకు శాంతి కలుగుతుంది. కానీ ఆ రాగద్వేషాల మధ్య నువ్వు ఊగిసలాడుతాంటే నీకు శాంతి కలగదు. అవి విచిద్రా అయితే, అవి అవి ఉపశమిస్తే నీకు శాంతి కలుగుతుంది. కానీ లేకపోతే నీకు శాంతి కలిగే అవకాశం లేని లేదు. అంటే రాగద్వేషాలు తగ్గకుండా ఎవరికి శాంతి కలగదు. అంటే నీకు మనస్సు అంతర్ముఖం కాకుండా నీకు ఆ శాంతి కలగదు. నీ మనస్సును బాహ్యముఖం చేసి ఇతరులు ఉన్న దోషాలు కనిపెట్టి బదులు నీ మనస్సును అంతర్ముఖం చేసుకుని నీ దోషాలు కనిపెట్టుకుంటే నువ్వు ఆ దోషాల నుంచి బయటపడతావు, నీకు మోక్షం కలుగుతుంది. ఏం వండర్ఫుల్ టీచింగ్ వచ్చి స్వామివారు, స్వామివారు వాసుదేవ స్వామివారు చెబుతున్నారు, నీ మనస్సును బహిర్ముఖం చేసి ఇతరుల దోషాలు కనిపెట్టడం నీకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. నీ మనస్సును అంతర్ముఖం చేసుకుని నీ దోషాలు కనుక్కుని అందులోంచి నువ్వు కనుక బయటపడితే
నీకు శాంతి కలుగుతుంది, ప్రశాంతి కలుగుతుంది, మోక్ష సామ్రాజ్యానికి ఆత్మ సామ్రాజ్యానికి అధిపతి అవుతావు. ఎవరైతే ముముక్షువులవు, ఎవరైతే మోక్షం పట్ల అపేక్ష ఉందో, మాకు ధర్మార్థకామాలతో సంబంధం లేదు, మాకు మోక్షం ఒకటే పురుషార్థం అని ఎవరికైతుందో వాడి గురించి చెబుతున్నాను కానీ మీ గురించి చెప్పటం లేదు అంటున్నారు స్వాముల వారు. ధర్మము అర్థము కామము మోక్షము పురుషార్థాలని చెబుతారు. ఇక్కడ ఆచార్యుల వారు అంటున్నారంటే ఉన్న పురుషార్థం ఒకటి, అది ఒకటే మోక్షం. ఉన్న పురుషార్థం అది ఒకటే, అదేంటది మోక్షం. ఒక మోక్షాన్ని మాత్రమే పురుషార్థంగా పెట్టుకుని ఎవడైతే ప్రయత్నం చేస్తున్నారో వారు వారి శరీరాన్ని పోషించడమే గమ్యంగా పెట్టుకోకూడదు. మోక్షాన్ని ఎవడైతే అపేక్షిస్తున్నాడో, మోక్ష పురుషార్థాన్ని మాత్రమే పొందడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడి దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టేయాలి. జరగవలసినవి జరుగుతుంది, అంతా ఈశ్వర సంకల్పంతో జరుగుతుందని ఎవరికైతే ఒక కంక్లూజన్కి వచ్చాడో, ఎవడైతే నిర్ణయానికి వచ్చాడో వాడు మాత్రమే దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టగలడు. అంటే నీ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టు, నీ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి నువ్వు దేహ పోషణ బుద్ధితో ఉండకు. నువ్వు దేహ పోషణ బుద్ధితో ఉంటే నువ్వు మోక్షం కలగదు. నిరంతరము దాన్ని ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావు నిరంతరము దాన్నే చింతిస్తూ ఉండు. దేహ పోషణ బుద్ధితో ఉండకు, దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టు. అది ఏ టైంలో ఎలా ఉండాలో దాని పోషణ ఈశ్వరుడు చూసుకుంటాడు. అంటే ఎవడైతే నిరంతరము నన్ను చింతిస్తున్నాడో వాడు భారం నేను స్వీకరిస్తానన్నాడు గీతలో. భగవంతుడు స్వామివారు ఏమన్నారంటే వాసుదేవ స్వామివారు ఇతర చింతన లేకుండా, అన్ని చింతన లేకుండా, అన్ని చింతనతోటి సర్వదా అన్ని కాలాల్లో అన్ని వేళల్లో ఎవడైతే నిరంతరము నన్నే స్మరిస్తున్నాడో, ఎవడైతే నన్నే స్మరిస్తున్నాడో, నాకు ఇష్టమైన పనులు ఎవడైతే చేస్తున్నాడో, నన్నే ధ్యానం చేస్తున్నాడో, నన్నే స్మరిస్తున్నాడో, నన్నే అభ్యాసం చేస్తున్నాడో, నాకు ఇష్టం కలిగే పని ఎవడైతే చేస్తున్నాడో వాడి భారం అంతా నేనే తీసుకుంటాను. వాడి భారం అంతా కూడా వాడి భారం అంతా నేనే తీసుకుంటాను. అంటే అదే భగవాన్ చెప్పేవారు కదా, ఈ సృష్టి అంతా మోసే భగవంతుని ఒక్కడ బరువు మోయలేడా. కేవలం శరీరమే సర్వస్వం అనుకున్న వాడికి మోక్షం కలగదు. శరీరానికి పరిమితమైన బుద్ధితోటి వాడు ఎన్ని సాధనలు చేసిన వాడికి మోక్షం కలగనే కలగదు. నీకు దేహం జ్ఞాపకం వస్తే ఆ దేహానికి సంబంధించిన బంధువులు, ఆ దేహానికి సంబంధించిన స్నేహితులు, ఆ దేహానికి సంబంధించిన విరోధులు, ఆ దేహం కూడా ఆ దేహం దానికి పరివారం అంతా వెనకాల వచ్చేస్తూ ఉంటుంది. నీకు దేహం జ్ఞాపకం వచ్చిందనుకో ఆ దేహానికి సంబంధించిన పరివారం అంతా అంత శవం గొడవలు అన్ని వచ్చేస్తాయి. నువ్వు శివుడు గొడవ నువ్వు మర్చిపోతావు. అప్పుడు ఏమవుతావు, నువ్వు మోహంలో పడతావు, ఆ భ్రాంతిలో పడతావు, మాయలో పడతావు. అప్పుడు నీకు మోక్షం పొందాలనేటువంటి కాంక్ష కూడా నీకు ఉదయించనే ఉదయించు. నిరంతరం ఎప్పుడైతే నీ శరీరం గురించి ఆలోచిస్తున్నావు, నీ శవం గురించి ఆలోచిస్తున్నావు, అప్పుడు నీకు మోహం కలుగుతుంది. ఆ దేహానికి సంబంధించిన బంధువులు, దేహానికి సంబంధించిన విరోధులు, దేహానికి సంబంధించినటువంటి స్నేహితులు, ఈ దేహానికే పరిమితం అయిపోతూ ఉంటావు నువ్వు. అప్పుడు నీకు మోహం కలుగుతుంది. మోహం వల్ల నీకు భ్రాంతి కలుగుతుంది. మోహంలో ఎంతకాలం అయితే నువ్వు ఉన్నావో అవి మోక్షాన్ని సాధించాలనే అపేక్ష కూడా నీకు కలగదు. తర్వాత నువ్వు పొందుతావో పొందవో అనేది వేరే విషయం. నీకు ఆ దేహానికి సంబంధించిన మోహంలో ఉన్నంత కాలం, దేహానికే నువ్వు పరిమితమై ఉన్నంత కాలం నీకు మోక్షం సంపాదించాలని సముపార్జించాలనేటువంటి అపేక్ష కూడా నీకు కలగనే కలగదు. ఆచార్యుల వారు అంటున్నారు ఎవడైతే మోహంలోంచి బయటపడతాడు వాడే మృత్యులోంచి బయటపడతాడు. అంటే నువ్వు మోహంలో ఉన్నంత కాలం మరణించటం జన్మించటం మళ్ళీ మరణించటం ఆ జన్మించటం ఆ చుట్టాలు మారుతూ ఉంటారు, ఆ పరిసరాలు మారుతూ ఉంటాయి, బాడీస్ శరీరాలు మారుతూ ఉంటాయి, ఇలా అన్ని బళ్ళు మారుతూ ఉంటాయి, అన్ని మారుతా ఉంటాయి. కానీ మోహం మటుకు నీ విడిచిపెట్టదు. మోహం మటుకి అంటే ఒక గోతులోంచి పైకి వస్తాం ఇంకో గోతులో పడతాం, ఆ గోతులోంచి పైకి వస్తాం ఇంకో గోతులో పడతాం. నీకు అర్థమైతే నేను మన మటుకి ఏ జన్మకి ఆ జన్మ మన మోహం విడిచిపెట్టదు. కొత్త దేహం వచ్చినప్పుడు దానికి సంబంధించిన బంధువులు ఉంటారు కదా, దానికి సంబంధించిన స్నేహితులు ఉంటారు, దానికి సంబంధించిన పరిసరాలు ఉంటాయి. అంటే నీకు ఈ జన్మ మారినప్పుడు నీ గుణాలు మారవు. భగవాన్ చెబుతున్నాడు బాగా అర్థం చేసుకోండి, నీ శరీరం మారినప్పుడు నీ వృత్తి మారవచ్చు. నువ్వు ట్రేడర్ వల్ల ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేదా ఆర్టిస్ట్ జడ్జి అవ్వచ్చు, లేకపోతే స్త్రీ శరీరం సెక్స్ కూడా మారవచ్చు, స్త్రీ శరీరం రావచ్చు, పురుష శరీరం రావచ్చు, పరిసరాలు మారతాయి, అన్నీ మారవచ్చు. కానీ జీవలక్షణాలు ఏమి మారవు. నీ జన్మలో నువ్వు సాధన చేసి నీ జీవలక్షణాలు పోగొట్టుకోలేనప్పుడు వచ్చే జన్మలో నువ్వు సాధన చేసి పోగొట్టుకుంటావని నిర్ధారణ ఎక్కడుంది? కనీసం ఈ జన్మలోనే మనకు మోక్షం కలగకపోయినా, ఈ జన్మలోనే మనకి జ్ఞానం కలగకపోయినా సత్వగుణాన్ని సంపాదించుకుంటే ఆ సత్వగుణం మన జ్ఞానానికి వెళ్ళి దారి చూపిస్తుంది. సోదర మహాశైలరా, ఒక ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే మనం ఆ మోక్ష సింహాసనానికి మనం అధిపతి కాకపోయినా, మోక్ష సింహాసనాన్ని మనం అధిష్టించలేకపోయినా, ఇంకేదంటే రజోగుణం వల్ల మోహం పెరుగుతుంది, సత్వగుణం వల్ల జ్ఞానం పెరుగుతుంది.
కనీసం ఎటువంటి గుణం సంపాదించుకుంటే మనకి జ్ఞానం కలుగుతుందో అటువంటి సత్వగుణాన్ని ఆశ్రయించి దాని కడుపు కాళ్ళు పట్టుకుని ఆ సత్వగుణాన్ని కనుక ఆశ్రయిస్తే మనకి జ్ఞానానికి మోక్షానికి దారి చూపిస్తుంది. అది ఫలానా వారు ఇది ఎక్కడంటే అది చూపించిన వాడు కూడా మనకెంతో మేలు చేసిన వాడే. సత్వగుణం మోక్షం కాకపోయినా అది కూడా గుణాలతో గుణమైనప్పటికీ అది జ్ఞానానికి వెళ్ళి రోడ్డు చూపిస్తుంది, మోక్షానికి వెళ్ళి రోడ్డు చూపిస్తుంది. అంచేత మనం ఆ జ్ఞానం కలగాలంటే సత్వగుణాన్ని ఆశ్రయించాలి. ఇతరులు నిన్ను ప్రేమిస్తాంటే నువ్వు ప్రేమించడం గొప్ప కాదు, ఇతరులు నీ హితం కోరతా అంటే వాళ్ళ హితం నువ్వు కోరటం గొప్ప కాదు. ఇతరులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ హితం ఇతరులు కోరినా కోరకపోయినా నువ్వు వాళ్ళని ప్రేమిస్తూనే ఉండు, వాళ్ళ హితం కోరుతూనే ఉండి అంటున్నారు ఆచార్య స్వాముల వారు. ఇతరులు మనల్ని ప్రేమిస్తే మనం తిరిగి ప్రేమించే పని వ్యాపారస్తులు కూడా చేస్తారు. వాళ్ళు మన హితం కోరతా అంటే వాళ్ళు మన హితం కోరతా అంటే మనం వాళ్ళ హితం కోరటం అనేది వ్యాపారస్తులు కూడా చేస్తున్నారు. అంటే సామాన్య మానవుడు కూడా చేస్తున్నాడు. నువ్వు వాళ్ళు నీ హితం కోరినా కోరకపోయినా, ఇతరులు నీ హితం కోరినా కోరకపోయినా, ఇతరులు నీ క్షేమం కోరినా కోరకపోయినా, ఇతరులు నిన్ను ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా, నిర్హేతుకుండా హేతువు లేకుండా అంటే కారణం చూడకుండా వాళ్ళని వాళ్ళ హితం కోరుతున్నాడు, వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వాళ్ళ పట్ల లక్ష్యం వాళ్ళ పట్ల దయ చూపిస్తూనే ఉండు. దానికి కారణం ఉండక్కర్లేదు. ఎందుకు కారణం ఏంటి, కారణం ఏమి చెప్పండి, వారిని మేము ఎందుకు ప్రేమించాలి, వారిని ఎందుకు దయగా చూడాలని ఇలా కారణాల కోసం వెతకండి అంటున్నారు ఆచార్యులు వారు. వారిని ఎందుకు ప్రేమగా చూడాలండి, వారిని ఎందుకు దయగా చూడాలనే కారణాల కోసం వెతకండి. మీకు హేతువు లేకపోయినా, నిర్వచకుండా, కారణం కనిపించకపోయినా వారు హితం మీద ఎందుకు కోరాలి, దానికి రీజన్ చూపించండి అని మీరు అడగండి. రీజన్ లేకపోయినా వాళ్ళ హితం మీరు కోరుతూనే ఉండండి. దానివల్ల కూడా మీరు భగవంతుడి యొక్క సన్నిహితికి, భగవంతుడి యొక్క స్వరూపం తొందరగా పొందటం కోసం, భగవంతుడి యొక్క సన్నిధిలోకి అతి శీఘ్రంగా చేరటానికి ఇతరుల హితం కోరటం వల్ల కూడా మీకు సహకరిస్తుంది. అంటే ఇక్కడ ఆచార్యులు వారు చెప్పేది ఏంటంటే, ఇతరులు మీ హితం కోరుతుంటే వాళ్ళ హితం మీరు కోరటం గొప్ప కదా, సామాన్య మానవులు కూడా చేస్తున్నారు. నువ్వు భక్తులు అయ్యండి, అదనంగా చేసేది ఏమిటి, దేవుడే పని చేస్తున్నాడు. ఈ దిక్కమాలని పని ఎలా వచ్చిందంటే నేనే చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. ఈ ఆలోచన ఏ జన్మలో మనం పట్టుకుంది, పీడించేస్తుంది. ఆచార్య వారు అంటున్నారు దేవుడే పని చేస్తున్నాడు, చేసేవాడు దేవుడే, కానీ నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను ఆలోచన నీకు ఏ జన్మలో పట్టుకుందు, ఏ అజ్ఞానం వల్ల, ఏ అవిద్య వల్ల, ఏ భ్రాంతి వల్ల, ఏ ప్రమాదం వల్ల ఇది నీకు పట్టుకుందు. ఎప్పుడు ఇందులోంచి విడుదల పొందుతావు, ఇందులోంచి విడుదల పొందటానికి ఈ కర్తృత్వం ఎవరికి కలుగుతుంది, ఈ భోగం అనుభవించాలంటే ఈ భోగ వృత్తి ఎవరికి కలుగుతుంది, ఇందులోంచి బయటపడటానికి నేనేవన్న ప్రశ్న అవసరం అంటున్నారు. ఇక్కడ భగవాన్ దగ్గరికి వస్తున్నారు మళ్ళీ ఆచార్యులు వారు. దేవుడే పని చేస్తున్నాడు, చేసేదంటే దేవుడే, కానీ దేవుడు చేస్తున్నాడనే విషయం మర్చిపోయి నేను చేస్తున్నాను అనేటువంటి మాయలో నువ్వు పడ్డావు. అంటే నీ కర్తృత్వ బుద్ధి వస్తుంది, భోక్తృత్వ బుద్ధి వస్తుంది. ఆ పని చేశాను ఈ సుఖం అనిపిస్తున్నాను, ఈ పని చేశాను ఈ భోగం అనిపిస్తున్నాను, ఈ కౌంటింగ్ తోటి నీ రోజులన్నీ తెల్లవారిపోతున్నాయి. కొంతమంది అనుకుంటూ ఉంటారు ఆ రోజు నా పని చేశాను కాబట్టి ఈ భోగం అనిపిస్తున్నాను, ఈ రోజు ఈ పని చేశాను కాబట్టి ఈ భోగం అనిపిస్తున్నాను. ఇలా కర్తృత్వ బుద్ధితోటి భోక్తృత్వ బుద్ధితోటి నీ కాలక్షేపం పోతుంది. ఈ కర్తృత్వ బుద్ధి కలిగి ఆ నేనెవడు, దేవుడే పని చేస్తున్నాడు. నువ్వు దేవుళ్ళోంచి వేరు పడిపోయావు, దేవుళ్ళోంచి వేరుపడి కాపురం పెట్టావు, నువ్వు దేవుళ్ళోంచి వేరు పడిపోయావు. నీ హృదయంలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టేసి నేను నేను అన్ని శిరస్సులోకి వచ్చే వాడి ఎవడు, వాడి నెత్తి మీద దేవుడు పాదాలు పెట్టమను. నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ హృదయంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి విడిచిపెట్టేసి నేను నేను అనే తలంపు నీ శిరస్సులో విజృంభిస్తుంది. ఆ నేను నేననే తలంపు నీ శిరస్సులో విజృంభిస్తుంటే దాని వేగాన్ని నువ్వు తట్టుకోలేవు. దేవుణ్ణి అడుగు, ఆడి పాదాలను తీసుకొచ్చి నేనని తలంపు మీద పెట్టమని. వాడి పాదాలు నేనని తలంపు మీద పెడితే వాడు మూలంలోకి వాడిపోతాడు. హృదయంలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి విడిచిపెట్టి అక్కడ పడి ఉండటం లేదు. ఆ దేవుణ్ణి విడిచిపెట్టేసి వచ్చే ఈ నేననే తలంపు ఎవరు, ఈ నేననే తలంపు మీద ఈశ్వరుడు తన పాదాలను పెడితేనే కానీ ఇది అనగదు, నీకు అప్పటి వరకు మోక్షం కలగదు. అడు ఎవడు, ఊహిద్దట్టాయి లోపల హృదయంలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టేసి నేను నేను అంటూ వస్తున్నటువంటి ఈ తలంపు ఎవడు, వాడెవడు, వాడెవడో తెలుసుకోవడానికి నేనెవడు అనే ప్రశ్న అవసరం అంటున్నారు ఆచార్య స్వాముల వారు కూడా. వాడేమంటున్నాడు, వాడెవడు, వచ్చేవాడు ఎవడు, ఎవడు రావు వచ్చేవాడు. హృదయంలో ఉన్న పరమేశ్వరుడు, హృదయంలో ఒక దేవుడు ఉన్నాడు, వాడిని విడిచిపెట్టేసి వాడితో వేరు పడిపోయి వాడితో సెపరేట్ అయిపోయి వచ్చేటంటే ఈ నేననే వాడు ఎవడు. అంటే వాడు ఎవడో నీకు తెలియాలంటే వాడిని ప్రశ్నించు, వాడిని డౌట్ చేయను. వాడిని క్వశ్చన్ చెయ్యి, వాడిని డౌట్ చెయ్యి, వాడిని ప్రశ్నించు. నేను ఎవడను, దేహమునకు నాకు సంబంధం ఎట్టిది, ఎలా ప్రశ్నించుకో? ఈ శవానికి నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ శవానికి నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ దేహానికి నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ దేహానికి పరిమితమైన ఈ నేను ఎవడ, నువ్వు ఎవడవు అని నేను ప్రశ్నించు. రోడ్డంతా పోయేవాళ్ళు అందరినీ కనిపించి నువ్వెవడవా, నువ్వెవడని రోడ్డంతా పోయేవాళ్ళని అడిగే బదులు నీ రైలు నుంచి నెలిసి వస్తున్నటువంటి ఆ నేను అడుగు నువ్వు ఎవడవని. కొంతమంది దారిపోయేవాళ్ళందరినీ కేకేస్తారు, కేకేసి మీరెవరు మీరెవరని అడుగుతారు. ఎందుకులే నీకు ఆ సోది? ఇప్పుడు ఆచార్యుల వారు ఏమంటారంటే నువ్వెవడు నువ్వెవడని ఆయన అడగటం ఏంటి రా, ఈ నేనెవడు ఎక్కడి నుంచి వచ్చాడు అడుగు? నువ్వు నేను ఏనంటున్నావు కదా, ఎదట వాళ్ళని అడిగే ప్రశ్నించేవాడు ఈ నేను నువ్వు ప్రశ్నించు. డైరెక్ట్ గా నేను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరు అని నేను ప్రశ్నించు. ఆ నేనికి ఈ దేహానికి ఉన్న సంబంధం ఏమిటి అసలు? నువ్వు నేను నేనంటున్నావు, ఆ నేనుకు దేహం ఉంది, ఆ దేహానికి నేనికి ఉన్న సంబంధం ఏమిటి అని విచారించు, అని విచారించు. దాన్ని ఎంక్వైరీ చెయ్యి, ఈ నేను గురించి విచారించు, దాన్ని బోగట్టే చెయ్యి. ఈ నిజ నేనని, అది దేహగతమైన నేనని నువ్వు విచారణ చేయగా చేయగా నీకు దేహబుద్ధి నశిస్తుంది, దేహాభిమానం నశిస్తుంది. దేహబుద్ధి నశిస్తేనే కానీ నీకు ఆత్మబుద్ధి కలగదు, దేహాభిమానం నశిస్తేనే కానీ నీకు స్వరూప జ్ఞానం కలగదు. అంచేత నువ్వు ఎవడరా వాడు, ఎవడరా? ఆచార్యులు వారు ఏమంటారు, నీ లోపల హృదయంలో ఒక దేవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు, అంతరా వ్యాపించిన శక్తి నీ హృదయంలో ఉంది. ఆ దేవుణ్ణి వదిలేసి నేను నేననే లెగిసి వస్తున్నాడు ఇటు బయటికి, ఎవడరా వీడు, నువ్వు ఎవడు వాడిని ప్రశ్నించు. వాడిని మూలంలో తొక్కేనివ్వండి, మూలంలో తొక్కేస్తే వాడు చస్తాడు, అప్పుడు చేస్తేనే అప్పుడు వరకు నీకు దేహబుద్ధి నశించదు. ఎవడరా వాడు? ఇప్పుడు మనం ఎవడన్నా దంగుడొచ్చానుకుని మనం ఏమన్నా తలుపు కొట్టానుకుని ఏమంటాం మనం? ఎవడరా వాడు అని ఎంక్వైరీ పెడతాం కదా. ఎవడరా నీ హృదయంలో ఉన్న, హృదయంలో ఉన్న దేవుని విడిచిపెట్టేసి నువ్వు నేను నేను దేవుని నేను గొప్పవాడని విద్యుడు, నువ్వు ఎవడెవరా నువ్వు, నువ్వు ఎందుకు వచ్చేస్తున్నావు దేవుని విడిచిపెట్టేసి? ఈ సెపరేట్ ఎవడు, ఈ ఇండివిజువల్ ఎవడు, ఈ బాడీ బాగుండే ఎవడరా నువ్వు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు, ఎందుకు విజృంభిస్తున్నావు? దేవుని చోటు నువ్వు ఎందుకు ఏడిపడిపోయి, ఎన్నాళ్ళైంది నువ్వు ఏడిపడిపోయి, నువ్వు ఏడిపడిపోవలసిన అవసరం నీకేమొచ్చింది దేవుని చోటు అని ప్రశ్నించి వాడు ఆ ప్రతి తొంగలో తొక్కేయండి వాడిని. ఆ సెపరేట్ అయిన తొంగలోకి తొక్కేయండి. అక్కడ ఎక్కడైతే వాడు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తున్నాడో అక్కడే వాడిని మీరు వాడిని తొక్కేయండి. ఈ అంతటి మీరు తొక్కలేరు, మీ తెలివి చేతలు సరిపోవు, మీ కుప్పు గంతులు సరిపోవు, మీ సాధనలు సరిపోదు. ఆ ఈశ్వరుని బతిమాలంటారా, వాడి పాదాలను తీసుకొచ్చి నేను మీద పెట్టమని. మీ తోకలు సరిపోదు, మీ బరువు సరిపోదు. ఆ ఈశ్వరుని బతిమాలతో వాడి పాదాలు తీసుకొచ్చి ఈ వ్యక్తిగతమైన నేను నీ పెడితే వాడు అడిగిపోతాడు. అంటే ఈ నేను అడిచేస్తానని మీరు, ఈ నేను అడగటానికి మీరు ప్రయత్నం చేసినది అనగదు, అది విజృంభిస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుంది? అది మీరు ఈశ్వరుని బతిమాలి వాడి పాదాలను తీసుకొచ్చి వీడిమే పెట్టమండి. వీడిని తొంగలో తొక్కేస్తాడు ఈశ్వరుడు. అంతకు ఈశ్వరు కరుణ మీకు అవసరం. మీకు గురునామం ఇష్టమైతే గురునామం చేసుకోండి, దేవుని నామం ఇష్టమైతే దేవుని నామం చేసుకోండి. మీరు బాగుపడటం కావాలి. కృష్ణుడు ఏమనంటే ఎవరు ఏ మార్గంలో వచ్చినా వారు నన్నే చేరుకుంటారు. భగవంతుడు వాసుదేవ స్వామి వారు గీతలు ఏమన్నారంటే ఎవరు ఏ మార్గంలో వచ్చిన వాళ్ళు వారు నన్నే చేసుకుంటారు, వారు నన్నే చేరుకుంటారు. ఎవరు ఏ అన్ని మార్గాలు నా దగ్గరికి వస్తాయి. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసి వచ్చిన వారు నా దగ్గరే నన్నే చేరుకుంటారు. నన్నంటే అట్లా బ్రహ్మమును చేరుకుంటారు, చైతన్యాన్ని చేరుకుంటారు. కర్తృత్వ బుద్ధి కలగటానికి కారణం ఇక్కడ ఆచార్యులు వారు చెప్పింది మీ ఉపాధి కారణం. మీకు శరీరం లేదనుకోండి కర్తృత్వమే రాదు. మీకు మీరు బాగా అర్థం చేసుకుని మీకు దేహం ఉంది, ఒక శవం ఉంది. మీ కర్తృత్వ బుద్ధి పెరగడానికి ఈ శవమే కారణం, అంతే కదా. మీకు ఉపాధి లేదనుకోండి ఇంక కర్తృత్వం ఏంటి? మీ దేహమే మీ యొక్క కర్తృత్వాన్ని పెంచేస్తుంది, అది మీరు ఆలోచించుకోవటం లేదు. మీ ఉపాధి మీ కర్తృత్వాన్ని పెంచేస్తుంది. అసలే ఇది శవం, దీనికి మన గౌరవాలు కావాలి, ఊరేగింపులు కావాలి. దానికి మీ కర్తృత్వం పెరగడానికి కూడా మీ శవమే కారణం. మీ ఉపాధే కారణం. స్వార్థ ప్రేరితమైన పనులు, క్రోధ ప్రేరితమైన పనులు, భయ ప్రేరితమైన పనులు. ఈ భయం ఏదైనా పని ప్రేరేపిస్తాంటే, క్రోధం ఏదైనా ఒక పనిని ప్రేరేపిస్తాంటే, నీ స్వార్థం కరుడుగట్టిన నీ స్వార్థం ఏదైనా పనిని ప్రేరేపిస్తాంటే ఆ పనులు మొదలు పెట్టకు. ఒకసారి మన కోపం వచ్చే పని మొదలు పెడతాం అటువంటి వదిలేయమంటున్నాడు. అంటే ఇతరులకు మనం భయపడకూడదు, మనం ఇతరులని
భయపెట్టకూడదు. ఇతరులు భయపడమని ఏ పని చేయొద్దని అటువంటి ఆరంభాన్ని త్యాగం చేయి. ఇతరులను భయపెట్టకు, ఇతరులకు నువ్వు భయపడకు. ఇతరులకు భయపడిపోయి నువ్వు ఏ పని చేయకు. భయ కారణంగా పని ప్రారంభించకు, క్రోధం కారణంగా పని ప్రారంభించకు, స్వార్థం కారణంగా పని ప్రారంభించకు. సర్వ కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, నేను చెప్పిన మాటలు పరస్పరం మీరు మాట్లాడుకోండి చెప్పాడు గీతలు. నువ్వు కొన్ని మాటలు చెప్తున్నాను కదా నీకు, ఆ మాటలు మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పరస్పరం ఈ మాటల గురించి మాట్లాడుకోండి. ఈ మాటల గురించి, నేను చెప్పిన మాటల గురించి మీరు పరస్పరం మాట్లాడుకోండి. అది జ్ఞాన యజ్ఞం. అదేంటది జ్ఞాన? పరస్పరం మాట్లాడుకోండి. ఎవరంటే నాకు ఇష్టడు ఈ సృష్టిలో? ఎవరంటే నాకు ఇష్టడు? ఇంత ప్లానెట్ ఉంది ఈ భూమి. ఇందులో కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, పోయిట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అనేక మంది ఉన్నారు ఈ సృష్టిలో. అనేక ప్రొఫెషన్, అనేక వృత్తులు గల వాళ్ళు ఉన్నారు. కానీ కృష్ణుడు ఎవరంటే నాకు ఇష్టం అని ప్రశ్న అడిగాడు. ఆయన అడిగాడు అర్జునుడి ప్రశ్న, ఏమని ఎవరంటే నాకు ఇష్టం? ఇప్పుడు నీకు నాకు జరిగిన సంభాషణ అర్థం చేసుకుని, వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకుని, వాడు ఆచరించి ఇతరులకు అర్థమై ఇలాగ ఎవరైతే చెప్తారో వాడు నాకు ప్రాణ ప్రియులు అన్నాడు సోమవారం. నీకు నాకు జరిగిన ఈ డైలాగ్ గురించి చూసావు అర్జున, నీకు నాకు డైలాగ్ జరిగింది, నీకు నాకు సంభాషణ జరిగింది, నువ్వు నేను కలిసి మాట్లాడుకున్నావు అన్నమాట. ఈ మాటలు ఎవరైతే చదివి అర్థం చేసుకుని ఆచరించి అనుభవంలోకి తెచ్చుకుని ఇతరులకు అర్థమయ్యేలాగా ఎవరైతే చెప్పగలరో వాళ్ళు నాకు అత్యంత అప్రియులు, వాళ్ళు నాకు అత్యంత అప్రియులు, వాళ్ళు నాకు నీరెస్ట్ డీరెస్ట్. ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ నీరర్ అండ్ డీరర్ దాన్ డివోటీస్. అంటే ఈ స్వామి చెప్పిన మాటల మీద మనకు విశ్వాసం కలగటం లేదనుకోండి, మన హృదయంలో దోషం ఉందని ఇంక డిక్షనరీ చూసుకోక్కర్లేదు. బీరువాళ్ళ నిండా పుస్తకాలు ఉన్నాయనుకోండి, జ్ఞాన సముపార్జన పట్ల మనకు కాంక్ష లేదనుకోండి, ఆ పుస్తకాల వల్ల ప్రయోజనం లేదు. మనకు ఆకలి బొత్తిగా లేనప్పుడు ఇంటి నిండా అన్నం ఉన్న అన్నం వల్ల మనకి ఆ ప్రయోజనం లేదు. ఆకలి లేని వాడు ఏం చేస్తా అంటే అడిగా మనం వడ్డించిన అడిగేది కిలికి వదిలేస్తూ ఉంటాడు. మనం భగవద్గీత చదివిన ఎప్పుడైనా అలాగే చదువుతాం, ఊరికే కిలుగుతూ ఉంటాం, లోపలికి వెళ్ళాం. ఆకలి లేని వాడు మీరు అన్నం పెట్టండి, తినండి తినండి, ఎన్న ఊరికే కిలుగుతాడు, అలా ఇలా గెలిగేసి వేసిపోతాడు. ఆకలి ఉన్నవాడు ఎలా తింటాడు? అంత ఆకలి ఉన్నవాడు భోజనం ఎలా చేస్తాడు? అంత ఆర్తితోటి మనం ఈ శాస్త్రాలు నేర్చుకోవాలి. అలా తెలుసుకోవాలనే కాంక్ష, ఆకలి లోపల నుంచి ఎలా రావాలో అలా తెలుసుకోవాలనే కాంక్ష కూడా ఉదయవంతురాల నుంచి రావాలి. అప్పుడు వాడు ఈశ్వరుడు తెలియబడతాడు. తట్టండి తెలియబడుతుంది, అడగండి ఇవ్వబడుతుంది. సాత్వికులు ధన్యులు, వారు దేవుని చూచగలరు. సత్వగుణం ఉండాల వారు ధన్యులు, వారు దేవుని చూచగలరు. అంత మాత్రమే కాదు ప్రపంచములు స్వతంత్రించుకుందరు. సాత్వికులు ధన్యులు, వారి దేవుని చూ, అంత మాత్రమే కాదు ప్రపంచములు స్వతంత్రించుకుందరు. మీరు ఏ దేశం వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా, మన ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది సత్వగుణం ఉన్నవాడికి. మీరు ఎవరింటికి వెళ్ళండి, వాళ్ళ ఇంటికి ఎవరో పొరుగు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనిపించినట్టు, మన ఇంటికి వస్తున్నాం అనిపిస్తున్నట్టు, ఏ దేశం వెళ్ళినా మన దేశమే వస్తున్నాం, వారు స్వతంత్రించుకుందరు. సత్వగుణం ఉన్నవాడు ఎవరి ఇంటికి వెళ్ళానుకోండి, ఎవరు చుట్టాలింటికి వెళ్తున్నాం అనిపించదు, మన ఇంటికే మనం వస్తున్నాం అనిపిస్తున్నట్టు. సత్వగుణం యొక్క వైభవం అటువంటిది. సత్వగుణం ఉన్నవాడు దేవుణ్ణి చుట్టమే కాదు, వాడు స్వతంత్రించుకుందరు. వాళ్ళు ఏంటి, ప్రపంచం అంతా కూడా వాళ్ళు స్వతంత్రించుకుందరు. అంటే వరల్డ్ అంతా వాళ్ళు హోమే, ప్రపంచం అంతా కూడా వాళ్ళు ఇల్లే. ఎవరికైతే సత్వగుణం ఉందో వాళ్ళకి ప్రపంచం అంతా కూడా వాళ్ళు హోమే. నీ ఇంట్లో నువ్వు ఎంత స్వతంత్రంగా ఉంటావు, నీ ఇంట్లో నువ్వు ఏమైనా అస్వతంత్రంగా ఉంటావా? నీ ఇంట్లో నువ్వు ఎంత స్వతంత్రంగా ఉంటావు, సత్వగుణం వాడి ప్రపంచంలో అంత స్వతంత్రంగా ఉంటాడు. ఆ రామభక్తుడు ఏమన్నాడు, నాకు పూర్వజన్మల గురించి తెలియదు, పునర్జన్మల గురించి తెలియదు, ఈ విచారణ గొడవ కూడా నాకు, ఈ విచారణ కూడా కూడా నాకు తెలియదు. నాకు తెలిసింది అలా రామనామం ఒకటి. నాకు అనుభవాలు తెలియదు, ఎక్స్పీరియన్సెస్ నాకు లేవు, అనుభవాలు తెలియదు, ప్రారణాలు తెలియదు. నాకు తెలిసింది అలా ఒకటి, అది రామనామం. అని ఇంకేం తెలియదట, అనుభవాలు లేవట, ఈ పారాయణాలు చేత కదట, రాబోయే జన్మలో తెలియదట, ఆయనకి పూర్వజన్మలో కూడా అది తెలియదట, విచారణలో కూడా ఆయనకి ఏమి తెలియవట, ఈ బోగట్టాలు కూడా ఆయనకి తెలియదట. ఆయనకి తెలిసింది అలా రామనామం ఒకటేనట. దానివల్ల కూడా మనస్సు నశిస్తుంది, దానివల్ల కూడా మనస్సు నశిస్తుంది. ఒకసారి రావణాసుడికి ఒక సలహా చెప్పారు. రావణాసుడికి ఏం సలహా చెప్పారంటే, సీతమ్మ నిన్ను ప్రేమించటం లేదు, సీతమ్మ నిన్ను ప్రేమించటం లేదు, నిన్ను ప్రేమించాలంటే ఒక ఉపాయం ఉంది, నిన్ను ప్రేమించాలంటే ఒక ఉపాయం, నిన్ను రాముడి వేషం వేసుకో.
నువ్వు ఏం చేయాలి, రాముడు వేషం వేసుకుంటే సీతమ్మ నిన్ను ప్రేమిస్తుంది అని ఎవరు ఒక మినిస్టర్ సలహా చెప్పాడు. మినిస్టర్ గారు సలహా చెప్పారు ఎవరికి, రావణాసుడు మినిస్టర్ ఉంటారు కదా, ఆ మినిస్టర్ ఇంటికి చెబితే మినిస్టర్ వాడు సలహా చెప్పాడు, సీతమ్మ నిన్ను ప్రేమించడం లేదు, దీనికి ఒక ఉపాయం ఉంది అని నువ్వు రాముడు వేషం వేసుకో, నువ్వు రాముడు వేషం వేసుకుంటే సీతమ్మ నిన్ను ప్రేమిస్తుంది అని ఉపాయం చెప్పాడు. ఎవరు ఆ మినిస్టర్ గారు ఉపాయం చెప్పారు ఎవరికి, రావణాసుడు. అప్పుడు రావణాసుడు ఏమన్నాడంటే, రాముడు వేషం నేను వేసుకుంటే నా కామ్యం చచ్చిపోతుంది, సీతమ్మ నేను ఏం చేసుకుంటా అన్నాడు. వాడన్నాడు రాముడు ఎవరన్నాడంటే, వాళ్ళు నిజంగా నువ్వు చెప్పిన మినిస్టర్ గారికి ఏం చెప్పాడు, నువ్వు చెప్పినట్టు నేను రాముడు వేషం వేసుకుంటాను అనుకో, రాముడు వేషం వేసుకుంటేనే నా కామం చచ్చిపోతుంది, ఆ సీతమ్మ నేనేం చేసుకుంటా అన్నాడు వాడు రాముడు. వాడు రాముడు అంటే
శాంతి 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 శాం